वाला त्याग।
వచ్చిన ఫలితాన్ని త్యాగం చేయడం కాదు, కర్మ ఫలిత కర్మ చేయి కానీ ఫలితాన్ని ఆశించకు అన్నాడు. కర్మ ఫల త్యాగం చేయండి అని. సో అంటే అర్థం ఏంటంటే, మనము దృష్టి కర్మ ఫలితం మీద పెడుతుంటాం. మామూలుగా ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించి చేస్తాం. ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించి చేస్తామో మనం ఏం చేస్తామంటే ఆ కర్మ క్లియర్గా చేయలేము ఆ పని. ఇప్పుడు ఉదాహరణకు నా క్లాసు సూపర్గా ఇప్పుడు జరగాలి అనే భావంతో నేను చెప్పాను అనుకోండి, అప్పుడు నా పదాలు ఎలా వాడతాను నేను? నా దృష్టి మీ మీద ఉంటుంది, నా మీద కంటే ఎక్కువ మీ మీద. సరిగ్గా వింటున్నారు లేదో, ఎలా అర్థం చేసుకుంటున్నారు అని మీకు తగ్గట్టుగా నేను సబ్జెక్టును మారుస్తాను, అవునా కదా? సత్యాన్ని వక్రీకరించి మీకు తగ్గట్టుగా చెప్పాల్సి వస్తుంది. సత్యం కఠినంగా ఉంటుందా సున్నితంగా ఉంటుందా? మరి కఠినంగా ఉంటున్న సబ్జెక్టును కఠినంగానే చెప్పాలా, దాన్ని మార్చి వక్రీకరించి మీకు సింపుల్గా చెప్పాలా? సింపుల్గా అంటే ఈజీ, దానిలో కఠినత్వాన్ని తీసేసి కేవలం ఈజీదే చెప్పాను అనుకోండి, ఏమవుతుంది? సత్యము మరుగునబడిపోతుంది, అవునా కదా? అంటే దాంట్లో ఉన్న పాజిటివ్నే చెప్పాను, నెగిటివ్ని వదిలేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అంటే ఎప్పుడైతే ఫలితం మీద దృష్టి ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే మనం సత్యాన్ని వక్రీకరించి చెప్పాల్సి వస్తుంది. అలా కాకుండా మీరు చేసినా చేయకున్నా పర్లేదు, మీకు నచ్చినా పర్లేదు, నచ్చకున్నా పర్లేదు, నా దృష్టి మీ మీద కాదు, ఆ సత్యం చెప్పే మీద ఉందనుకో, అంటే నేను చేసే కర్మ మీద దృష్టి పెట్టాను అనుకో ఫలితం మీద కాకుండా, అప్పుడేమవుతుంది? సత్యం యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఈజీగా చెప్పడం గురించి మాట్లాడలేదు, మీకు అర్థమై బాగా చెప్పడం వేరే, దాన్ని వక్రీకరించే దాంట్లో రెండు ఉంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఓన్లీ పాజిటివే చెప్పడం వేరే, పూర్తి సత్యాన్ని మార్చేస్తుంది అనమాట. అర్థమేం లేదు, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి, నేను దాని గురించి మాట్లాడలే. దాంట్లో పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. సత్యం కఠినంగా ఉందంటే కఠినత్వం ఉందా లేదా దాంట్లో? ఆ కఠినత్వాన్ని పక్కన పెట్టేసి కేవలం ఈజీ ఇదే చెప్పేస్తే, ఓన్లీ పాజిటివ్ అంశాలు చెప్పి నెగిటివ్ అంశాలు వదిలేస్తే మీకు సత్యం అర్థమవుతుందా? అది అసత్యం అవుతుంది అది. సో కాబట్టి ఫలాన్ని ఆశిస్తే ఏమవుతుందంటే మన దృష్టి జనాలను ఆకర్షించడం మీదనే పోతుంది తప్ప అసలు సత్యము బయటికి రాదు. కాబట్టి మెయిన్గా కృష్ణుడు భగవద్గీత చెప్పింది ఏంటంటే, కర్మ ఫలితాన్ని పక్కన పెట్టేయండి, కర్మం చేయండి, ఫలితాన్ని ఆశించొద్దు అన్నాడు. ప్లస్ ఇంకొకటి, ఈ కర్మ ఫలితాన్ని ఎందుకు ఆశించకూడదు అంటే, ఆయన ఫలితం ఇవ్వట్లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈయనే డిఎస్సికి రాస్తున్నాడు ఎగ్జాంపుల్ అవే కదా. సో ఈయన ఫలితాన్ని ఆశించి కర్మ చేశాడనుకో, వస్తుందని గ్యారంటీ ఉందా? ఫలితం అనేది ఎన్నో యాంగిల్స్ మీద ఆధారపడి ఉన్నది. ఫలితం అనేది ఈయన శ్రమ మీద ఆధారపడి లేదు. ఎంత శ్రమ చేసినా ఫలితం వస్తుందని గ్యారంటీ లేదు. ఒక ఆవిడ హైదరాబాద్లో చెప్పింది, డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒక మార్కుతో పోతుందట, పదేళ్ల నుంచి చచ్చినా రాదుకోనీకన్నా నేను ఇంకా పదేళ్ళు ట్రై చేసినా రాదన్నాను. ఎందుకు? ఫలితం ఆమె చేతిలో లేదు, కేవలం కర్మ చేయడమే ఆమె చేతిలో ఉంది, కానీ ఫలితం ఆమె చేతిలో లేదు. ఫలితం ఎవరి చేతిలో ఉంది? ఇచ్చేది భగవంతుడు, డిసైడ్ చేసేది. అయినా భగవంతుడు ఎందుకు డిసైడ్ చేసి ఆపుతున్నాడు? సపోజ్ ఆమె పదేళ్ళు ఎందుకు ఆపాడు? బికాజ్ ఆమె కర్మ గత ఈ కర్మ ఫలితం అనేది ఇప్పుడు కర్మ మీద ఆధారపడి లేదు, గత జన్మల మీద ఆధారపడి ఉంది. సపోజ్ గత జన్మలో ఈయన ఒక ఎగ్జాంపుల్, ఆమె ఒక ఎగ్జాంపుల్, ఒక డిఎస్సి జాబ్ ఇచ్చే ఆమె కావచ్చు ఎగ్జాంపుల్, అందరికీ టీచర్లను సెలెక్ట్ చేసే ఉద్యోగం నుండి ఆమె అందరి దగ్గర లంచాలు తీసుకొని ఇచ్చింది అనుకోండి ఉద్యోగం, కొందరికి మోసం చేసింది ఇవ్వలేదు, అప్పుడేమవుతుంది? పాపం మూట కట్టుకుంది కదా. సో నెక్స్ట్ జన్మలో ఆమె డిఎస్సి ఆమె రాస్తుంది, ఆ బాధ్యత ఆమె అనుభవిస్తుంటుంది. ఇక డిఎస్సి రాస్తుంది చచ్చినా కదా ఆమెకు, బికాజ్ అంతకుముందు జన్మలో డిఎస్సి రాసిన వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి, ఆ పాపం చేసింది కాబట్టి నెక్స్ట్ జన్మలో ఆ బాధ ఏందో తెలియాలి, ఆమె బాధ అర్థం కాలేదు. ఓన్లీ డబ్బుల మీదనే దృష్టి ఉంది, కానీ ఇవ్వకపోవడం వల్ల టాలెంటెడ్ ఉన్న పర్సన్స్కు ఇవ్వకపోవడం వల్ల డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు కదా. ఆ బాధ రుచి ఈమె కూడా మళ్ళీ చూడాలి, చూస్తేనే ఆమెకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. కాబట్టి ఆ తలరాతలు రాసుకొని వస్తారు ప్రకృతి, చచ్చాక అక్కడ మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకునే ముందు బలవంత పెడుతుంటుంది, కాదు నువ్వు పాపం చేసావు, ఇది చేసావు, అది చేసావు, ఇక్కడేదో చేసేస్తారు, ఇక్కడే తెలుసు మనం పాపం చేస్తున్నామని, ఇంకా పైకి వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకునే ముందు మనం చేసిన అన్ని విధవ పనులు మంచి పనులు అన్నీ చూపిస్తాయి అక్కడ. సో దానివల్ల నెక్స్ట్ జన్మ ఏం రాసుకుని వస్తారు, నాకు జాబు వద్దు, నాకు జాబు రాకూడదు, ఆ బాధ ఏందో నాకు తెలియాలి, జాబు ప్రయత్నం చేసినా ఎంత కష్టపడ్డా నాకు ఫలితం రాకూడదు అని తలరాత రాసుకుని వస్తారు. సో వన్స్ తలరాత రాసుకొని వచ్చాక మీకు ఫలితం రావడం ఇంపాసిబుల్ అండి, మీరు ఎంత ప్రయత్నం చేయండి. అర్థమైంది
లేదు,
అదే నేను నిన్న చెప్పాను కదా ఆల్రెడీ. సో క్షమాపణ చెప్పినా ఏది చెప్పినా వర్కౌట్ కాదు. సో మళ్ళా దానికి మార్గం ఉంది, టెన్షన్ ఏం లేదు, టెన్షన్ పడకండి. సో
ఎవరు
వాళ్ళు ఏం చేశారో తెలియదు, అవసరం లే. మీ జీవితం తలరాత ప్రకారం జరుగుతుంది, ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అంటే తలరాతలో తలరాత అంటే ఏంటి, ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి మన దగ్గరకు వచ్చేది, రెండు మీరు చేసేది. అర్థమైంది. సో ఇవాళ సపోజ్ వస్తామని నేను చాలామంది అన్నారు, ఇవాళ రాలేదు, అంటే అర్థమేంటి, వాళ్ళ చేతిలో లేదు, అంతా పూర్తిగా లేదు, రెండు ఉన్నాయి ఇక్కడ, ఒకటేమో మన దగ్గరకు వచ్చేది, ఒకటేమో మనం చేసేది. ఇప్పుడు నేను మీకు మాట్లాడుతున్నాను, మీ చేతిలో ఉందా, నేనేం మాట్లాడతాను, నీ అబ్బాయిని తిట్టాను సడన్గా, అది మీ చేతిలో ఉందా, నా చేతిలో ఉంది కావచ్చు నేను తిట్టాను, బట్ మీ చేతిలో ఏముంది, విని వినడం కాదు, విని దాన్ని ఎట్లా వినాలనేది మీ చేతిలో ఉంది. దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా, న్యూట్రల్ తీసుకోవాలా, కొట్టాలా, తిట్టాలా, గెట్ అవుట్ అనాలా అని మీ చేతిలో ఉంది. అర్థమైంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తే సార్ ఏమైనా ఏం చెప్తాడో మన స్టూడెంట్స్ చేతిలో ఉంటుందా, ఉండదు. మీ చేతిలో ఏముంటుంది స్టూడెంట్స్ చేతిలో, దాన్ని రిసీవ్ చేసుకోవాలా, రిసీవ్ చేసుకోకూడదా, దాన్ని చదవాలా చదవకూడదా అనేది మీ చేతిలో ఉంటుంది. అర్థమైంది. ఎందుకంటే వచ్చేది ఇక్కడ ఏం వస్తుంది, వచ్చేదేంటి, గత జన్మలో చేసిన కర్మఫలాలు మన దగ్గరికి వస్తుంటాయి. మన చేతిలో వచ్చేది లేదు, రామబాణంలాగా విడిచిన బాణం అది మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది, కొత్త కర్మ ఏదైతే ఇప్పుడు చేస్తారో మీరు, అది మన చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. రెండు ఉంటాయి ఇక్కడ. సపోజ్ వాళ్ళ తలరాతలో జ్వరం రావాలని ఉంది, అది మన చేతిలో లేదు, దాన్ని ఆపలేము. బట్ వచ్చిన జ్వరాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది మన చేతిలో ఉన్నది. తేడా అర్థమైంది లేదు, రెండు ఉన్నాయి ఇక్కడ, వచ్చేది మన చేతిలో లేదు కానీ మన చేతిలో ఏముంది, వచ్చిందాన్ని ఎలా డీల్ చేయాలి. కొత్తగా ఇప్పుడు చేస్తున్నామే ఈ కర్మ మన చేతిలో ఉంది. సో పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, అరే యదవా, నువ్వు కర్మ ఫలితాన్ని నియంత్రించలేవు, బికాజ్ కర్మ ఫలితం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, తలరాత ద్వారా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, కాబట్టి దాన్ని నువ్వు నియంత్రించలేవు. కానీ ఆ రాయి, మన దగ్గరికి వస్తున్న రాయిని రాయిగానే తగిలించుకుంటారా, లేదా దాన్ని పూలవర్షంగా మార్చుకుంటారా అనేది మాత్రం మీ చేతిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. రెండు ఉన్నాయి ఇక్కడ. అర్థమైంది లేదు, నేను రాయి విసురుతున్నా మీ మీద, మంచి రాళ్ళు, చెడు రాళ్ళు, న్యూట్రల్ రాళ్ళు, మూడు రకాల రాళ్ళు విసురుతున్నా, విసురుతున్నా లేదా, దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, మంచిని ఒక రకంగా, చెడుని ఒక రకంగా, న్యూట్రల్ ఒక రకంగా మామూలుగా తీసుకుంటారు, అలా కాకుండా అన్నింటినీ దివ్యంగా కూడా వినే అవకాశం కూడా ఉంది. సో మీ చేతిలో ఉంది, మీరు ఎలా తీసుకుంటారని. అర్థమైంది లేదు. సో సృష్టి మనకు రాళ్ళు పంపిస్తూనే ఉంటుంది, లేదా కర్మ ఫలితం మనకు రాళ్ళు, మంచి రాళ్ళు, చెడు రాళ్ళు, న్యూట్రల్ రాళ్ళు, మూడు రకాల మంచి చెడు న్యూట్రల్ మూడు పంపిస్తుంది మీ కర్మ ఫలితాన్ని బట్టి. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటేమో కర్మ ఫలితం ఒకటి ఉంది, మనం చేసిన గత జన్మలో చేసిన కర్మ ఫలితం. రెండవది ఒకవేళ సపోజ్ కర్మలే లేవు, సపోజ్ నేను కర్మలన్నీ క్లియర్ చేసుకున్నాను, అయినా కానీ నా చేతిలో ఉండదు వచ్చేది. ఎందుకు అంటే కర్మలు క్లియర్ చేసుకున్నా మనకు ఒక కర్మ ఉంది, రెండు రకాల కర్మలు ఉన్నాయి, ఒకటేమో మనం చేసిన కర్మ, మనం చేసిన పాప పుణ్యాలు, రెండవదేమో భగవంతుడు రాసిన కర్మ. భగవంతుడు అంటే ఎవరు, పరమాత్మ. పరమాత్మ ఒక తలరాత రాశాడు మనం భూమి మీదకి వచ్చినప్పుడు, లేదా మనము ఆయన నుంచి విడిపడినప్పుడు ఒక తలరాత రాశాడు. ఏంటది అది, కాదు అదే ప్రారంభం అనుకోండి. కానీ ప్రారంభంలో రెండు రకాలు ఉన్నాయి, ఒకటేమో మీరు చేసిన పాపాల పుణ్యాల వల్ల ఏర్పడ్డది, రెండవ కర్మ ఏమో పరమాత్మ రాసింది పుట్టినప్పుడే. పుట్టినప్పుడు కర్మ ఉందా మనకేమన్నా, ఏం పాప పుణ్యాలు చేయలేదు కదా ఇనీషియల్గా, ఆ తండ్రి నుంచి బయటకు వచ్చినప్పుడు మనమేమైనా పాపపుణ్యాలు చేసామా, చేయలేగా. నేను చెప్పాను కదా జన్మ ముందా కర్మ ముందా అంటే జన్మ కర్మ ఒకేసారి ముందా, కానీ ఆయన వచ్చేటప్పుడు ఆయన ఒక తలరాత రాశాడు, అదెవరు డిలీట్ చేయలేదు. ఈ తలరాత డిలీట్ చేయొచ్చు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం, కృష్ణుడు చెప్పాడు కదా, జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయని క్లియర్గా చెప్పాడు కృష్ణుడు. అది దగ్ధం చేయొచ్చు, మీరు చేసిన పాపుణ్యాలు డిఎస్సి గత జన్మలో మోసం చేశారు దాన్ని దగ్ధం చేయొచ్చు, బట్ ఒక కర్మ ఉంది, ఆ కర్మని ఎవ్వరూ డిలీట్ చేయలేరు. ఏంట కర్మ? ఏం రాశాడు పరమాత్మ? రాసిన తలరాత ఏంటంటే నా పిల్లలు నా అంత వాళ్ళు కావాలి అనుకుని తలరాత రాశాడు. ఏం రాశాడు? నా పిల్లలు నా అంత వాళ్ళు కావాలి అంటే ఏంటి? మనం ఏం కావాలి ఇప్పుడు? మీరే భగవంతుడు కావాలి, అహం బ్రహ్మాస్మి అని మన వేదాలు ఘోషిస్తున్నాయే, నువ్వే దేవుడు. పత్రిసారు కూడా చెప్తున్నాడు కదా నీకు నువ్వే దేవుడు అని. సో నువ్వు నేను తెలుసుకోకుండా ఇట్లా హాయిగా తిని తాగి పడుకుంటా అంటే సృష్టి ఒప్పుకోదు. ఇక్కడ మీకు పంపించింది మీకు ముక్తి వచ్చేంత వరకే ఇక్కడ ఉండే అర్హత, తర్వాత ఇక్కడ లేదు, మళ్ళీ పరమాత్మలు ఐక్యం అవ్వడం. సో మనం ఇక్కడికి వచ్చింది అల్టిమేట్గా దేనికోసము? అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడిని తెలుసుకోవాలి. ఆ సాధన కంపల్సరీ, ఆ వైపు అడుగులు వేయవలసిందే. ఏ జన్మకైనా ఎప్పటికైనా మీరు ఆ స్థితికి చేరవలసింది, ఓకేనా? అంటే అందుకే నిన్న మీకు ఏం చెప్పాను, 5 రకాల క్లాసులు ఉన్నాయని చెప్పాను. తమోగుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణము, ఈ 5 క్లాసులు ఉన్నాయి. అర్థమైంది లేదా? సో ఈ 5 క్లాసులకు తగ్గట్టుగా మీకు కష్టసుఖాలు వస్తూనే ఉంటాయి. టీచర్ చెప్తూనే ఉంటాడు స్కూల్లో 5 రకాల క్లాసులు, నువ్వు విన్నా వినకున్నా ఫెయిల్ అయితే మళ్ళీ అదే క్లాసులో ఉంచి దెబ్బ కొట్టి తిట్టి ఏదో రకంగా ఒక క్లాస్ కాగానే ఒక క్లాస్ కలా 5 క్లాసులకు పంపిస్తూనే ఉంటాడు, వేరే మార్గం లేదు, ఓకేనా? సో కాబట్టి ముందు మనం ఫస్ట్ కర్మ గురించి మాట్లాడదాం. 2 కర్మ అర్థమైంది కదా క్లియర్గా. సో అది కంపల్సరీ మనం డిలీట్ చేయలేము దాన్ని. కంపల్సరీ మనం నేనే దేవుడిని అనే వైపు అడుగులు వేయాల్సిందే. అందుకే నేను 3 రోజుల నుంచి ఏం చెప్తున్నాను, 3 అనుకోండి, కంపల్సరీ 3 అనుకోండి అన్నాను కదా, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్. ఎందుకు అనుకోమన్నాను? అల్టిమేట్గా దేవుడి బుద్ధి కూడా అదే కాబట్టి, సాకార పరమాత్మ, నిర్గుణ పరమాత్మ రెండు చెప్పాను కదా. సో సాకార పరమాత్మ ఎలా ఉంటాడు? 3 గుణాలకు అధిపతి, 3 గుణాలు వాడుకుంటాడు. కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చెప్పాను, 3 గుణాలు చూజ్ చేసుకోమన్నాను, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్, 3 ఈక్వల్గా. అంటే ఏమవుతున్నారు మీరు? పరమాత్మకు దగ్గర అవుతున్నారు లేదా? పరమాత్మకు బుద్ధిని పెంచుకుంటున్నారు కదా. కాబట్టి ఏమవుతుంది, మనం ఒరిజినల్ తలరాత వైపు అడిగేస్తున్నాము. ఎటువైపు అడిగేస్తున్నాము? పరమాత్మ ఏదైతే రాశాడో నువ్వే దేవుడు అని, ఆ తలరాత వైపు అడుగులు వేస్తున్నాము, ఓకేనా? సో ఎప్పుడైతే ఆ తలరాత వైపు అడుగులు వేస్తారో ఆటోమేటిక్గా కర్మలన్నీ, గతంలో చేసిన కర్మలు కూడా దగ్ధమవుతూ ఉంటాయి. అర్థమైంది సార్? వింటున్నారా? అర్థమైందా? సో కర్మ ఫలితాన్ని ఎందుకు ఆశించకూడదు? ఎందుకంటే కర్మ ఫలితం మన చేతిలో లేదు కాబట్టి, వచ్చేది మన చేతిలో లేదు కాబట్టి. వచ్చేది అయితే గత జన్మల పాపపుణ్యాల ద్వారా వచ్చిన కర్మ ఫలితం ఒకటి ఉంటుంది, అది ఒకవేళ క్లియర్ అయినా పరమాత్మ మనకు పంపిస్తూ ఉంటాడు. పరమాత్మ ఏంటి, ఏం పంపిస్తుంటాడు? మీరు పరమాత్మ అవ్వడానికి ఏవేవి అవసరమో, ఏ లెసన్స్ అవసరమో ఆ లెసన్స్ పంపిస్తూ ఉంటాడు. తేడా అర్థమైంది లే? 2 ఉన్నాయి ఇక్కడ, ఒకటేమో పాపపుణ్యాల ద్వారా ఏర్పడ్డ ఫలది, 2 పరమాత్మ మనకు పంపించేది, పరమాత్మ పంపించే కష్టసుఖాలు, ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సో ఏదైనా ఒకటే మళ్ళీ 4-5 క్లాసెస్ అంటే తమోగుణం, రజోగుణము, సత్వగుణము, శృత సాత్వికం, నిర్గుణం. అందుకే నేను 3 గుణాలను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎట్లా కలుపుకోవాలి అనేది అంతా చెప్పాను. ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ కర్మలు కూడా దగ్ధమైపోతాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడితే దేని గురించి మాట్లాడాలి? పాపపుణ్యాల గురించి మాట్లాడాలి, అవును కదా? సో ఫస్ట్ మీరు రాసుకున్న తలరాత, మీరు చేసిన పాపపుణ్యాల ద్వారా ఏర్పడ్డ తలరాత, దీన్ని ఏం చేయాలి? లేదా భగవంతుడు తలరాత రాసిన దాన్ని ఏమైనా చేయగలుగుతామా? సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఏదైతే తలరాత రాసుకుని వచ్చామో దాన్ని డిలీట్ చేయడం ఎట్లా అనే దాని మీద దృష్టి పెట్టాలి, అవునా? అదే కదా, అవసరం లేదు. ఏదో పాపపుణ్యాలు రానున్నాయి అంతే, డీటెయిల్స్ అవసరం లేదు. మీరు అన్నట్టు ఏమి గత జన్మలో ఏం చేశారో తెలిస్తే కదా డిలీట్ చేసేది అంటున్నారు. ఏం చేస్తుంటారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను విన్నారా రాత్రి వచ్చారు లాస్ట్కు ఏం చెప్పాను, 100,000 రూపాయలు మోసం చేశాడు, చేయించుకున్నాం. ఈ జన్మలో ఎవడో మోసం చేశాడంటే అర్థమేంటి? గత జన్మలో మీరు చేశారు, సింపుల్. ఇంకా డీటెయిల్ ఎవడు, వాడి పేరు ఏంటి, వాడి తాత పేరు ఏంటి, అది అవసరమా? మళ్ళీ 100 జన్మలు ఎత్తాలి, సపోజ్ 100 జన్మలు ఎత్తి పాప పుణ్యాలు చేశారు, మళ్ళీ చూసుకోవడానికి ఎన్ని జన్మలు పడుతుంది? డీటెయిల్గా చూడడానికి మళ్ళా 100 జన్మలు అవసరమా? అంత పిచ్చి వెర్రితనం అయిపోతుంది. సో డీటెయిల్ అవసరం లేదు. నేను పరమాత్మను అడిగా, ఇంతకు నేను ఎవరిని, గత జన్మలో నేను చేసిన ఎదవ పనులు ఏంటి, మంచి పనులు ఏంటి నేను చూసుకోవాలి అని అడిగితే పరమాత్మ చెప్పింది ఒకటే, అరే ఎదవ అన్ని డీటెయిల్స్ చూసుకోవాలంటే మళ్ళీ అన్ని జన్మలు పడుతుంది, కాబట్టి అవసరం లేదు. నువ్వు ఏమనుకో అంటే ఎవరిని చూసినా నా గత జన్మ అనుకో. ఇప్పుడు మీరందరూ నాకు కనబడుతున్నారు, మీ బుద్ధి ఏందో మీ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు, మీరందరూ నా గత జన్మ అనుకుంటే అనుకోని దాన్ని అంగీకరించి దాన్ని దివ్యంగా చూడగలవు. అర్థమైంది కదా? ఎవరిని చూసినా నా గత జన్మ అనుకోని ఆ పాత్రను మీరు దివ్యంగా చూడగలిగితే చాలు, కర్మలు దగ్ధమైపోతాయని చెప్పాడు. ఎలా చూడాలి? అది మంచి క్యారెక్టర్ అనాలా చెడు క్యారెక్టర్ అనాలా? కాదు, మీలో సపోజ్ మీకు కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు, నేను ఏమనుకోవాలి వాళ్ళిద్దరిని ఎలా చూడాలి? దివ్యమైన పాత్రలు అనుకోవాలా, దరిద్ర పాత్రలు మంచి పాత్రలు అనుకోవాలా? అన్ని దివ్యమైన పాత్రలే అనుకోవాలి. ఎప్పుడైతే దివ్యమైన పాత్రలు అయితే అనుకుంటానో అప్పుడు ఏమైతుంది, అనుకోవడమే కాదు ఆ ఫీలింగ్ కూడా రావాలి లోపల వస్తే, అప్పుడు ఏమైతుంది, గత కర్మలు దివ్యమైన పాత్రలు అయిపోతాయి, కథం అదే దగ్ధం అంటే. అర్థమైంది కదా? అంటే ఎవరి నడవడిక, ఆగండి ఆడు ఇప్పుడు అక్కడికి వెళ్ళకండి, ముందు నా మాట వినండి. సో దివ్యమైన పాత్రలుగా ఎప్పుడైతే మీరు భావిస్తారో, దివ్యమైన పాత్రలుగా చూస్తారో, అన్ని పాత్రలను, అన్ని గత జన్మ పాత్రలను కథం జ్ఞానాగ్ని పుట్టి కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఓకేనా? సో ఇప్పుడు గత కర్మలు, గతంలో చేసిన పాపపుణ్యాలను అన్నిటినీ అనుభవించాలంటే మళ్ళ 100 జన్మలు ఇస్తారు. ఉదాహరణకు పెద్ద సంచి మూట ఉంది అనుభవించాల్సింది, అవన్నీ అనుభవించాలంటే ఎంత టైం పడుతుంది? మళ్ళీ ఈ జన్మలు మళ్ళీ కొత్తగా పాపపుణ్యాలు చేసేస్తారు కదా, అవునా కదా? మరి ఇవన్నీ ఎక్కడికి పోవాలి? సో ఇవన్నీ నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతాయి. ఇట్లా పోతే ఇక ముక్తి రాదు మనం, వస్తుందా? ఇట్లా జన్మ జన్మలు క్యారీ ఫార్వర్డ్ అయితేనే ఉంటుంది. సో కాబట్టి దీనికే కృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఏం చెప్పాడంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అన్నాడు. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే, అనుభవపూర్వకంగా అసలు పాపాలు లేవు, నా పుణ్యాలు లేవు, అంతా ఒక జగన్నాటకము, ఎవడెవడిని చంపలేదు, ఎవడు సావలేదు, ఎవడు పుట్టలేదు, ఇదంతా ఒక నాటకం జరిగింది, మీరు మోసం చేయలేదు, నా చేయించుకోలేదు, ఇదంతా ఒక నాటకమే అనే అనుభవం రావాలి. అలా అనుభూతి రావాలి మీ లోపల, వస్తుందా? మామూలుగా అయితే మీకున్న స్థితిలో మీరు ఏమనుకుంటున్నారు, మీరు పాపాలు చేస్తున్నారు, పుణ్యాలు చేస్తున్నారు అనుకుంటున్నారు, అవునా కదా? చెడు చేసే పాపం, మంచి చేస్తే పుణ్యం, అవునా? ఇదే కరెక్టా అనుకుంటున్నారు? కానీ సినిమా చూస్తున్నారు, సినిమాలో సపోజ్ హీరోయిన్ ఎవడో ఇబ్బంది పెడుతున్నాడు, అప్పుడు మీరు ఏం చేస్తారు? తిట్టుకుంటారు, ఎవరిని తిడతారు? విలన్ గాని తిడతారు, అవునా? కానీ సినిమా మొత్తాన్ని ఒకడు తిట్టుకోకుండా, పొగడకుండా, ఎఫెక్ట్ కాకుండా చూస్తాడు వాడెవడు? డైరెక్టర్. అంటే రెండు డైమెన్షన్లు ఉన్నాయి, ఒకటేమో ఫిజికల్ డైమెన్షన్, ఒకటేమో నాన్ ఫిజికల్ డైమెన్షన్, ఒకటేమో కనబడే ప్రపంచం, ఒకటేమో కనపడకుండా ఆడించే ప్రపంచం. సో డైరెక్టర్ ప్రపంచంలో ఉంటే తప్పులు ఉన్నాయా, పాపపుణ్యాలు ఉన్నాయా? లేవు కదా, ఉన్నాయా? అక్కడంతా జగన్నాటకం, నో పాపం నో పుణ్యం. పాప పాత్రధారులే తప్ప సూత్రధారులు ఉండరు. పాపం ఉంటుందా? కొట్టినా పాపం లేదు, చంపినా పాపం లేదు, ఎందుకంటే నిజంగా చంపలే, అవునా కదా? నిజంగా చంపామా, నిజంగా కొట్టామా? అంతా నాటకం అది. ఏ కొట్టు అని వాడు సహకరించాడు, కొట్టాము, అంతా డైరెక్టర్ ఆడించిన నాటకం, అవునా కదా? సో మనకు మిస్సింగ్ ఏంది, ఆ డైరెక్టర్ ప్రపంచం మిస్సింగ్, కేవలం పాత్రల ప్రపంచంలోనే ఇరుక్కొని ఉన్నారు, అవునా కదా? సో అదే సన్నివేశాన్ని మీరు డైరెక్టర్ స్థాయిలో చూస్తే కథం కర్మదగ్ధం అయిపోతుంది. ఆ సన్నివేశాన్ని ఎలా చూడాలి? డైరెక్టర్ స్థాయిలో చూడాలి, ఆత్మస్థాయిలో చూడాలి. ఎప్పుడైతే ఆత్మస్థాయిలో చూస్తారో అదంతా ఓ జగన్నాటకం, ఏ నువ్వే నన్ను కొట్టు, నేను నిన్ను కొడతా, నువ్వు పడు నేను కొడతా, ఇట్లా ఓ జన్మలో కొట్టించుకుంటున్నా కొడుతున్నా కొట్టు, ఇదంతా ఓ స్కిట్ లాగా. స్కూల్స్లో పిల్లలు స్కిట్స్ వేస్తారు కదా, ఒక నాటకం, ఆ నాటకం వేసినప్పుడు ఏం జరుగుతుందో అట్లా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఇక అక్కడ అక్కడ జ్ఞానాగ్ని పుడుతుంది. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? సో ఇదంతా నాటకం అనే భావన. అందుకే నేను మూడు 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 అనుకోండి, మూడును గమనించండి, మూడు చూస్తే ఏమవుతుందన్నాను, మూడు స్క్రీన్ చూస్తే ఏం కనబడుతుందని పక్కకు, డైరెక్టర్ కనబడతాడు, యాక్టర్, ఆత్మ పరమాత్మ. ఎప్పుడైతే ఈ స్థాయిలో దాన్ని చూడండి, ఈ మూడు కలిపి అక్కడ చూడండి, సడన్గా మీరు ఏదైనా మార్చగలుగుతారు. ఏదైనా చేంజ్ చేయగలుగుతారు. అర్థమైంది కదా? సో దీనికి మీరు చేయవలసింది ఏంటంటే, ఇనిషియల్గా డైరెక్ట్ తలరాతన ఎలాగ చెరపలేరు ఇనిషియల్గా మొదట్లో. సో తలరాతన చెరిపే మార్గాలు రెండు ఉన్నాయి. ఒకటేమో జ్ఞానాగ్ని పుట్టించడం. సో జ్ఞానాగ్ని పుట్టించాలంటే ఇనిషియల్గా సాధ్యం కాదు. ఫస్ట్ ఏం చేయాలి? కర్మను అనుభవించాలి. కర్మను ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవిస్తే ఏం అవుతుంది? కర్మ క్లియర్ అయిపోయి అను రెండు మార్గాలే ఉన్నాయి. అనుభవించడం ద్వారా కర్మ తొలగుతుంది. రెండవది దగ్ధం చేయడం, జ్ఞానాగ్ని పుట్టించడం. సో దగ్ధం చేయడం అంత ఈజీ కాదు, డైరెక్ట్ చేయలేరు. ఫస్ట్ అనుభవించాలి. సో అనుభవించడం అంటే ఏంటి? ఉదాహరణకు జ్వరం వచ్చింది. ఈ జ్వరం ఎందుకు వచ్చింది? మామూలుగా మా డైరెక్ట్ కర్మ వరకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ మామూలు ఫుడ్ వల్ల ఇది వల్ల అయిపోయింది అది. సో మామూలుగా జ్వరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది జ్వరం? గత జన్మలోకి వెళ్ళండి, గత జన్మకి వెళ్ళండి. ఇక కర్మ దగ్గర డైరెక్ట్ రావాలి. ఇక చిన్న చిన్న అన్నీ చెప్పాను కదా, ఏదో ఈ ఫుడ్ వల్ల వాడేదో అన్నాడు వీడేదో అన్నాడు దాటేసి మనం కర్మ వరకు మాట్లాడతాం. ఇప్పుడు కర్మ దగ్ధం అవ్వడం కంటే అదే జ్వరం ఎన్నో కారణాల వల్ల, ఫుడ్ వల్ల ఉంటుంది, దానివల్ల ఉంటుంది, అల్టిమేట్గా కర్మ వల్ల ఉంటుంది. వచ్చిందంటే కర్మ ఫలితం. సో ఇది ఎందుకు వచ్చింది జ్వరము? ఈ గజన్లు ఏం చేసుకుంటారు? ఏదో పాపం, ఓ డాక్టర్గా ఉండి పేషెంట్ దగ్గర డబ్బులు గుంజారు, సరైన మందు ఇవ్వలే, నకిలీ మందు ఇచ్చారు, దానివల్ల వాడి జ్వరం వచ్చింది. ఎగ్జాంపుల్, దానివల్ల వాడి జ్వరం వచ్చింది, అది పాపం చేశారు కదా. మరి అదేమవుతుంది? కర్మగా మన లోపల స్టోర్ అవుతుంది, అంతే కదా కర్మ. సో ఆ కర్మ ఫలితాన్ని ఎప్పుడు అనుభవిస్తాము? ఈ జన్మలో అనుభవిస్తాం కర్మ ఫలితాన్ని, అంతే కదా. ఆ జన్మలో అనుభవించలేము. ఎందుకు అనుభవించలేరు? ఇప్పుడు ఈ జన్మ ఈ సపోజ్ ఈ పాపని నేను కొట్టాను, నాకు రిటర్న్ ఏం రావాలి? వెంటనే కొట్టాలి రిటర్న్, కానీ కొట్టలేకపోతుంది. ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నారు మీరు మోసగాళ్లను, ఆ జన్మంతా అందరినీ మోసం చేసి హత్యలు రేపులు కబ్జాలు అవే చేస్తారు, కానీ వాళ్ళని తిరిగి ఎవరు ఏం చేయలేకపోతారు, అవును కదా. సో ఆఖరికి చావు కూడా సింపుల్గా చచ్చిపోతారు. ఇట్లా పేలు తట్టాప అంటాడు. ఎంతోమంది గుండగాళ్ళని మీరు చూస్తారు, ఆఖరికి వాడు మొన్న నయ్యి మంత్రం జరిగింది ఒక సంఘటన తెలుసు కదా. సో అంటే ఏంటి, అంత పెద్ద గుండగాడు అన్ని ఏదో పాపాలు చేస్తే ఆఖరి చావు కూడా టిప్పు టిప్పు అంతే, ఈజీగా చచ్చిపోయాడు. ఇక పుణ్యాత్ములు చస్తారే అబ్బా ఈ మంచోళ్ళు, మంచాన పడి వీళ్ళని చంపి వాళ్ళని చంపి ఐదేళ్ళు ఆరేళ్ళు మంచాన వండి చేస్తారు, వన్ టూ తీయించుకోవాలి. చూస్తున్నారు కదా మంచోళ్ళని, చూసారా ఎవరన్నా? చూసారు లేదా? మరి ఈ జన్మలు చేసిన ఏదో పనులు ఉన్నాయా? ఒక్కడు కూడా లేదు ఆల్మోస్ట్. బట్ ఎందుకు అంతలా అంత ఘోరంగా చచ్చాడు? ఘోరంగా ఎందుకు బతికాడు? బతికినన్ని రోజులు ఘోరంగానే బతికాడు, చచ్చేది కూడా ఘోరంగానే చచ్చాడు. ఎందుకలా? ఏ గత జన్మ. అర్థమైంది కదా? అంటే ఏంటి, నేను అడిగేది ఏంటంటే నేను ఈ జన్మలో కొడితే ఇది ఎందుకు రావట్లేదు నాకు? పవర్ ఎక్కువ కాదు, ఈ నా గురించి మాట్లాడట్లేదు. నాకు రిటర్న్ రావాలి కదా, ఏం చేస్తుంది ఎవరికైనా? నా పవర్ ఎంత ఉన్నా కూడా కర్మకు కర్మ ఫలితం రావాల్సిందే ఎవరికైనా. నేను చేసిన ఈవెన్ జ్ఞానినైనా కొడితే కర్మకు తగ్గట్టు ఫలితం ఉంటుంది, యాక్షన్కి రియాక్షన్. మరి ఎందుకు రావట్లేదు నాకు? ఆ గత జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవిస్తున్నా. అంటే ఏంది, ప్రారంభ కర్మలో రాసుకొని వచ్చిన తలరాతలు ఏమని, ఇవాళ ఏం జరగాలి, రేపు ఏం జరగాలి, ఎల్లుండి ఏం జరగాలి, అంటే నా దగ్గరికి ఏం రావాలి అనేది నేను ఆల్రెడీ రాసుకొని వచ్చా. అంటే మీ దగ్గరికి నా దగ్గరికి మీ దగ్గర నుంచి నాకేమొస్తుందని ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు. నేనేమైనా చేస్తే దాని ఫలితం ఇప్పుడు రాదు, నెక్స్ట్ జన్మకు, ఎందుకంటే అది సంచిలో స్టోర్ అవుతుంది, తలరాతలో ఉన్న లేదు కాబట్టి. అర్థమైంది కదా? రెండు ఉన్నాయని చెప్పాను, కొత్త కర్మ నా చేతిలో ఉంది, పాత కర్మ నా చేతిలో లేదు, అది వస్తుంది. మరి వస్తుంది కదా అంటే ఎన్ని జన్మలో వస్తే చేస్తూనే వస్తూనే ఉంటాయి, మళ్ళీ కొత్త చేస్తా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇక మరి దీనికి అంతం ఎప్పుడు ఉంటుంది? అంతం మళ్ళీ ఈ జన్మ పాపాలు చేస్తున్నాము, ఆ గత జన్మలే ఉన్నాయి, మళ్ళీ ఈ జన్మ పాప మళ్ళీ నెక్స్ట్ జన్మ నెక్స్ట్ ఇది, ఇక జనన మరణ చక్రంలోనే ఇరుక్కుంటాం. ఎస్ అన్న, దీనికి బయటకు వచ్చే అవకాశం ఉందా? సో మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మన ఉన్నాడు. అంటే ఏంటి, ఆ కొత్త కర్మ మన చేతిలో ఏముంది, పాత కర్మనా కొత్త కర్మనా? సో వచ్చేది వచ్చినా, జ్వరం వచ్చినా ఆ జ్వరాన్ని ఎట్లా అనుభవించాలంటే, ఆ జ్వరం తగ్గాలి, అదే సమయంలో గత కర్మలు కూడా డిలీట్ కావాలి. తలరాతలో ఉన్న కర్మ డిలీట్ కావాలి, సంచిలో ఉన్న కర్మ డిలీట్ కావాలి, ఇంకేమైనా పెండింగ్ ఉంటే భవిష్యత్తులో కూడా ఏదైనా కర్మ ఉంటే డిలీట్ కావాలి, అలాంటి కర్మ చేయాలి. అర్థమైంది లేదు? కొత్త కర్మ ఎట్లా చేయాలి? అది గతమంతా డిలీట్ అయ్యేలాగా ఉండాలి. భవిష్యత్తు సృష్టి చేయబడదు, సృష్టి కాకూడదు. గతంలో ఉన్నదంతా డిలీట్. ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, సంచిత కర్మ అంటారు, తెలుసు కదా మీకు. ప్రారంభం అంటే తర్వాత రాసుకొని వచ్చింది, ఆగామి అంటే భవిష్యత్తులో చేయబోయేది, సంచిత కర్మ అంటే ఇంకా పెండింగ్ ఉన్నది, సంచిలో ఇంకా పెండింగ్ ఉంది, తర్వాత రాసుకొని వచ్చింది, ఇంకా పెద్ద మూట ఉంది భారం. సో నేనేమంటున్నానంటే ఒక కర్మ, నేను చెప్పిన కర్మ చేస్తే మీరు కర్మ చేసేది ఎలా ఉండాలంటే ఆ కర్మ తర్వాత డిలీట్ చేయాలి, సంచిలో ఉన్నది డిలీట్ చేయాలి, భవిష్యత్తు కూడా సృష్టి కాకూడదు. అలా కర్మ చేస్తే బాగుంటుందా లేదా? అందుకే కృష్ణ ఏమన్నాడు, ఏం ఆశించొద్దు అన్నాడు. కర్మ నాశిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏదో మీకు క్లాస్ చెప్తున్నా, నాకు రేపు పుణ్యం వస్తుందని ఆశించాను, నాకు ఏమవుతుంది? భవిష్యత్తు, భవిష్యత్తు ఏమవుతుంది? భవిష్యత్తు సృష్టి జరుగుతుంది లేదా? అంటే ఇప్పుడు నేను చేస్తున్నది పుణ్యమా పాపమా? మామూలుగా అయితే పుణ్యం, మరి పుణ్యం రేపు వస్తుంది. ఇప్పుడు హాయ్ అని చచ్చిపోయినాను అనుకో, మీతో హాయ్ అనిపించి కూడా అనుకో జన్మెత్తాలి. అర్థమైంది లేదా? హాయ్ అని అనిపించుకోవడానికి ఇంకో జన్మ, ఎందుకు పుణ్యం చేశాక ఈ అబ్బ టప్ అన్నాను అనుకో, అప్పుడు నీ అబ్బా అని అనిపించుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాలి. వెదుడు మన బతుకెలా ఉందో. అంటే మన కృష్ణుడు భగవద్గీత ఎందుకు ఆశించొద్దు అన్నాడు? ఆశిస్తే భవిష్యత్తు క్రియేట్ అవుతుంది, భవిష్యత్తు క్రియేట్ అయితే మళ్ళీ కర్మ సిద్ధాంతము, మళ్ళీ మాయ, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుంది. ఎసారనో చచ్చే క్షణం ముందైనా ఏదో కర్మ చేసి సత్తాం కదా, చేస్తాం లేదు ఏదో ఒకటి తపాన్ చేస్తుంది, మరి ఎట్లా వెంటనే నెక్స్ట్ జన్మ ఉంటుందా లేదా? అర్థమైంది సార్ మీకు? సో నెక్స్ట్ జన్మ ఉంటుంది కాబట్టి ఫలితాన్ని ఆశించకూడదు. ఫలితాన్ని ఆశించకూడదు అన్నాడు కానీ ఫలితం రాదని చెప్పలేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంత కష్టపడి ఫలితాన్ని ఆశించకూడదు ఎందుకు సార్ అంటున్నారు? నేనేం ఫలితం ఆశించకుండా క్లాసులు చెప్తున్నా, నాకు రావట్లేదా ఏది రావాలో? అది జరుగుతున్నాయా లేవా? నాకు ఏది రావాలో? అది నాకు వచ్చే డబ్బులు, నాకు ఏది రావాలో అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, నేనేం ఆశించట్లేదు. బట్ అన్నీ నాకు కావాల్సినవి వస్తున్నాయి లేవా? వస్తున్నాయి లేవా? ప్రజెంట్లోనే అన్నీ జరిగిపోతాయి, వర్తమానమే ఉంటుంది, భవిష్యత్తు ఏమీ ఉండదు. వర్తమానం క్రియేట్స్ వర్తమానం, వర్తమానం క్రియేట్స్ వర్తమానమే, నో భవిష్యత్. వర్తమానంలోనే ఉంటూ ఉంటాం నేను చెప్పింది చేస్తే. అర్థమవుతుంది? కొద్దిగా లోతైన సబ్జెక్టు, మళ్ళీ మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ వెబ్సైట్లో ఉన్నాయి క్లియర్గా, ఈ కర్మ గురించి, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ గురించి క్లియర్గా వెబ్సైట్లో చెప్పాను, ఓకేనా? సో మీరు చేసే కర్మ ఎట్లా ఉండాలి? భవిష్యత్తు క్రియేట్ కాకూడదు. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు? ఆశించకు అన్నాడు. అంటే ఫలితం రాదని కాదు, గుర్తుపెట్టుకోండి. ఫలితం ఇవ్వాలని చెప్పట్లేదు ఆయన. నువ్వు ఆశించకు, నేను ఇస్తాను, అది తెలుసు. నువ్వు ఆశించకుంటే ఉంటే ఏమవుతుంది? ముందు భారం ఉండదు మీకు, అవునా కదా? రేపు ఇది కావాలి నాకు, కంపల్సరీ జాబే రావాలి అని రాశాడు అనుకో, అది ఎలా ఉంటుంది? ఫుల్ భారంగా ఉంటుందా, తేలికగా ఉంటుందా? బికాస్ టార్గెట్ ఓరియంటెడ్ మైండ్ అయిపోయింది. వన్స్ టార్గెట్ మైండ్ అయితే ఏమవుతుంది? కథం ఒక బరువుగా ఉంటుంది, తేలికగా ఉండదు. సో ఆ చదువును ఎంజాయ్ చేయగలుగుతారా? ఏమైనా దృష్టి ఫలితం మీదనే ఉంటుంది కాబట్టి మనం కర్మను క్రియే దివ్యంగా చేయలేం, దరిద్రంగా చేస్తాం. సో కర్మ ఎక్కడ ఎప్పుడు చేస్తాం? ఎక్కడ వర్తమానంలో ఉంటుందా కర్మ, భవిష్యత్తులో ఉంటుందా చేసేది? వర్తమానంలో. సో దైవం ఎక్కడున్నాడు? వర్తమానంలో ఉన్నాడు. కర్మను ఎవరు డిలీట్ చేయగలుగుతాడు? భగవంతుడే. సో మీరు కేవలం వర్తమానంలోనే ఉంటే, వర్తమానంలో ఉంటూ ఆ కర్మను వర్తమానంలో చేసి వర్తమానంలో ఉన్న దైవంతో కనెక్ట్గా అవ్వాలి అనే భావనలో చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ కర్మ చేస్తూ 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 ఉంటేనే దైవం వస్తాడు, దైవంతో కలయిక ఏర్పడుతుంది. అర్థమైంది లేదు? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను క్లాస్ అయిపోయాక నాకు ప్రశంసలు వస్తాయి అనే భావనలో నేను క్లాస్ చెప్తున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? నా దృష్టి కొద్దిగైనా భవిష్యత్తు మీద ఉంటుందా లేదా? అప్పుడు దైవం మిస్సింగ్, దేవుడితోడు మాయం, దేవుడితోడు ఉండడు. ఎప్పుడైతే దేవుడితోడు ఉండడో అప్పుడు ఏమవుతుంది? కర్మ భవిష్యత్తు క్రియేట్ అవుతుంది. ఇక అంతే, ఇక మన బతుకు బస్ స్టాండ్. సో ఆగండి, మన కంప్లీట్గా నేను తొందర పడకండి, మీరు ఏం మాట్లాడదు ఆగు, నేను అయ్యాక మళ్ళీ చెప్తాను. పొత్తి పూర్తి కంప్లీట్ కానివ్వండి, మీ డౌట్లు ఆల్మోస్ట్ క్లియర్ అవుతాయి, మళ్ళీ రాసుకోండి. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, ఇది కంప్లీట్ కానీ. సో నేనేం చెప్తున్నాను, మీరు దైవంతో కనెక్షన్ అవుతూనే కనెక్ట్గా ఉంటూనే కర్మ చేయాలి అంటున్నాను. సో దైవం వర్తమానంలోనే ఉండాలి, ఉంటాడు, ఆయన భవిష్యత్తులో ఉండడు, ఆయన అప్పుడు వేరే ఉంటాడు, కానీ మీరు భవిష్యత్తులో మీరు పోకూడదు, మీరు కేవలం వర్తమానంలోనే ఉండాలి. సో వర్తమానంలో ఉన్న దైవంతో ఉంటూ కర్మ చేయాలి, ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎక్కడుండి మాట్లాడుతున్నాను? కేవలం వర్తమానంలో నుండి మాట్లాడచ్చు, లేదా భవిష్యత్ ఆశించి కూడా మాట్లాడచ్చు, రెండు రకాలు ఉన్నాయి. సో భవిష్యత్ ఆశించి మాట్లాడితే మాత్రం అక్కడ దేవుడు ఉండడు, బికాజ్ నువ్వు మిస్ అయిపోయావు, భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నావు కాబట్టి. సో కానీ నేను వర్తమానంలో ఉండి కేవలం మాట్లాడుతున్నాను, నేను చెప్పదలుచుకున్న సబ్జెక్టు చెప్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, వర్తమానంలో ఉన్న దైవంతో కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, కొన్ని అద్భుతాలు జరుగుతాయి దైవంతో ఉంటాయి. దైవంతో ఉంటే ఏం జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి, ఆ క్లాసు సూపర్గా వస్తుంది. ఎట్లా వస్తుందంటే మీరే ఆశ్చర్యపోతారు, అద్భుతంగా వస్తుంది ఆ క్లాసు. దీనివల్ల నేను నిన్న ఒక క్లాస్ చెప్పా, ఆ క్లాస్ ఎలా చెప్పా, వర్తమానంలో ఉన్న దైవంతో కాకుండా భవిష్యత్తును ఆశించి చెప్పా ఎగ్జాంపుల్. దానివల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎగ్జాంపుల్, నా క్లాస్ విని ఎంతోమంది ఏదో ఇబ్బంది పెట్టారనుకో. ఆ కర్మ స్టోర్ అయిందా లేదా లోపల నిన్న? సో ఇవాళ అలా కాకుండా నాకు జ్ఞానం వచ్చింది, నేనేం చేశాను, వర్తమానంలో దైవంతో ఉంటేనే నేను ఫలితాన్ని ఆశించకుండా కేవలం వర్తమానంలో ఉండి చెప్తాను అని సంకల్పించి వర్తమానంలో చెప్తున్నాను అనుకో, అప్పుడు మిరాకిల్ జరిగిందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒక అద్భుతం జరిగిందనుకో, దైవంతో వచ్చి ఆనందం వచ్చిందనుకో, పరమానందం వచ్చిందనుకో, అప్పుడేమవుతుంది, ఒక జ్ఞానం అనేది పుడుతుందా లేదా? అరే కాదు, అట్లా భవిష్యత్తు ఆశించి చెప్తే పాపపుణ్యాలు ఏర్పడుతున్నాయి, ఎంత ఎక్స్పెక్ట్ చేసి చెప్పినా కూడా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు లేదా? అలా కాకుండా వర్తమానంలో ఉండి చెప్తే ఏమవుతున్నాయి, ఇప్పుడు కూడా విమర్శలు రావచ్చు, పొగడతలు రావచ్చు, కానీ నేను ఎక్కడ ఉంటున్నా, వర్తమానంలో ఉంటూ ఆనందంగా ఉంటూ విమర్శలను సూపర్గా స్వీకరిస్తున్నా, ఆ పొగడతలను కూడా అదే స్థితిలో ఉండి స్వీకరిస్తున్నా, అప్పుడు ఏమవుతుంది, కొత్త జ్ఞానం పుడుతుందా లేదా? అరే వర్తమానంలో ఉండి చెప్తే ఆనందం వస్తుంది, భవి వాళ్ళు ఏమంటున్నా నేను మాత్రం ఆనంద స్థితిలోనే ఉంటాను అనే, ఎప్పుడైతే కొత్త జ్ఞానం పుడుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, పాత జ్ఞానము దగ్ధమైపోతుంది. అర్థమైంది లేదు? సో వర్తమాన కర్మ ఎట్లా ఉండాలి, అది గతాన్ని డిలీట్ చేయగలిగేది ఉండాలి, భవిష్యత్తు కూడా సృష్టి కాకూడదు, కేవలం వర్తమానంలోనే ఉండాలి, ఆ కర్మ చేయాలి. దాన్నే ఏమంటారంటే దగ్ధ కర్మలు అంటాను నేను, నా సబ్జెక్ట్లో రాశాను, బుక్స్లో ఉన్నాయి. లేదా రాగద్వేషాలకు అతీతంగా ఉండి కర్మలు చేయాలి, అంటే ఈ క్లాసు పట్ల నాకు రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఈ ఫలితం పట్ల, ఈ క్లాస్ ద్వారా ఫలితం వచ్చిందనుకో, దాని పట్ల రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. చెడు రావచ్చునా మంచి రావచ్చు, పొగడ్త రావచ్చు లేదా తిట్టు రావచ్చు. సో మీరేమనుకోవాలి, వర్తమానంలోనే ఉండి కర్మ చేయాలి అని అనుకోవాలి. ఆ కర్మ ఎట్లా చేయాలి, దివ్యంగా చేయాలి, దరిద్రంగా చేయకూడదు, సత్యాన్ని చెప్పాలి, మీకు తెలిసింది చెప్పాలి, ఏదో మంచి చెప్పకూడదు, సత్యాన్ని చెప్పాలి. ఎప్పుడైతే సత్యాన్ని చెప్తారో ఆటోమేటిక్గా దైవంతో కనెక్షన్ ఏర్పడుతుంది, దైవంతో కనెక్షన్ ఏర్పడితే ఏమవుతుంది, గతమంతా డిలీట్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఏంటి, ఇప్పటివరకు మీరు ఏం చేశారు, మంచి చెడు పాపం పుణ్యం అనే స్థాయిలో చేశారు, అవునా? సో ఇప్పటి నుంచి ఏం చేయాలి, నేను ఇప్పుడు చేసే కర్మ ద్వారా నాకు పాపం వద్దు, పుణ్యం కూడా అవద్దు, మళ్ళా పుణ్య దరిద్ర పుణ్యాన్ని పట్టుకోకూడదు. పుణ్యం కావాలనుకున్నారా, ఏమవుతుంది, పుణ్యమే మంచి భవిష్యత్తు వస్తుంది. మీకు మంచి భవిష్యత్తు కావాలా, దైవంతోడు కావాలా? దైవంతోడే కోరుకోవాలి, ఎందుకంటే దైవంతోడు కోరుకుంటే ఆయనే మొత్తం కర్మలే డిలీట్ చేయగలుగుతాడు. మరి మీ ఇష్టం, మంచి భవిష్యత్తు వస్తుంది కానీ దైవం కావాలి, దైవం రాడు, మరి మీకు మీరే ఎంపిక చేసుకోండి. పుణ్యాలు పాపాలని దరిద్రం మాట, పుణ్యం మాట్లాడారా పాపం కూడా ఉంటుంది, ఇక మాయ ఉంటుంది, ఇక టోటల్ మాయలోనే ఇరుక్కుంటారు. మరి పుణ్యం కావాలనుకుంటారా, దైవం కావాలనుకుంటారా, మీదే చాయిస్. పుణ్యం వస్తుంది, పుణ్యం మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది, క్లాసులు పెట్టిస్తుంటారు దరిద్ర క్లాసులు. క్లాసులు ఎందుకు పెట్టిస్తారు, సపోజ్ ఈ మేడం పెట్టించింది అనుకో క్లాసు, కింద పోర్షన్లో జనాలు రావాలి, ఎగ్జాంపుల్ ఖాళీ ఉండి, అంటే ఆశించి చేస్తున్నట్ట, ఆశించ కూడా చేస్తున్నట్ట, ఆశ పుణ్యకర్మ, అంటే పుణ్యం చేస్తున్నా నాకు పుణ్యం వస్తుంది. సో ఈ క్లాస్ పెట్టిస్తే నాకు ఏదో మా పిల్లలందరూ బాగుపడతారు, అప్పుడు ఏమవుతుంది, అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ భవిష్యత్తులో, ఆ రిజల్ట్ వల్ల ఏమవుతుంది, మళ్ళా పుణ్యం ఏర్పడుతుంది, మళ్ళీ దాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ. అంటే పుణ్యపాపాలు డైమెన్షన్లోనే ఉన్నారు కదా, ఇక తలరాత అట్లనే ఉంటుంది, సంచిత కర్మ అలానే ఉంటుంది, భవిష్యత్తు కూడా కొత్తగా క్రియేట్ అవుతుంది. సో అందుకే నేనేం చెప్తున్నాను, ఈ క్లాస్ బాగా జరుగుతుంది జరగదు న్యూట్రల్, ఈ కింద ఇంటికి రెంట్ వస్తాడు రాడు న్యూట్రల్ అనుకోమన్నానా లేదా, అర్థమైంది లేదా? అప్పుడు ఏమవుతుంది, ఆశించినట్టు అవుతుందా? అయితే ఏం ఆశించదు, మౌనంగా ఉండాలి, లేదా అన్నీ ఆశించాలి, అన్ని రకాలుగా ఆశించాలి. కృష్ణ ఏమన్నాడు, నెగిటివ్ వర్డ్ వాడాడు, ఏం ఆశించకుండా. నేనేం చెప్తున్నాను దాన్ని ఇంకో భాషలో పాజిటివ్, డివైన్ అన్ని వర్డ్స్ వాడుతున్నాను. అంటే ఆయన 0 స్టేట్లో ఉండమన్నాడు, నేను 100 స్టేట్లో ఉండమంటున్నాడు. అంటే ఏంటి, అన్నీ ఆశించమంటున్నా. ఈ ఎనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా రెంట్కు, రావచ్చు రాకపోవచ్చు న్యూట్రల్ లాగా, అవునా కదా. సో ఈ 3 ఆప్షన్స్ మీరు ఎంపిక చేసుకున్నారా కథ, మీరు ఫలితాన్ని ఆశించని స్థితిలో ఉన్నట్టే. క్లాస్ బాగుంది బాగాలేదు న్యూట్రల్ అంటే నిజంగా ఆశిస్తున్నట్ట మనం, అన్నిటికీ సిద్ధపడి ఉన్నాము అంటే ఓపెన్గా ఉన్నాము, అదే ఫలితాన్ని ఆశించకుండడం అని అర్థం. మీరు ఫలితాన్ని ఆశించట్లే అంటే మంచి ఫలితాన్ని ఆశిస్తేనే ఫలితాన్ని ఆశ, మనం ఎవడైనా ఫలితాన్ని ఆశించేవాడు ఏమాశిస్తాడు, మంచి ఆశ. మనం ఏమంటున్నాం, 3 అంటున్నాం, 3 ఆశించేవాడు పరమాత్మకు దగ్గర అయిపోతాడు, పరమాత్మ అయిపోతాడు, ఓకేనా. సో నేను 3 అని ఎందుకు అనుకోమన్నా, ఫలితం మీద దృష్టి ఉండదు అప్పుడు, అప్పుడు దృష్టి దేని మీదకి వస్తుంది, వర్తమానం మీద, ఆ పని మీదకి దృష్టి వస్తుంది. ఎప్పుడైతే ఆ పనిని నేను చెప్పినట్టు అనుభవిస్తారో అప్పుడేమవుతుంది, ఆ పని ఒక దివ్యమైన కర్మ అయిపోతుంది. ఆ దివ్యకరమైన కర్మ ఏమిస్తుంది మీకు, ఏమిస్తుంది, దివ్యమైన ఫలితం. ఆ ఫలితం మీరు ఊహించలేరు, నేను చెప్పలేను ఆ మాటల్లో. పరమాత్మ ఇస్తాడు ఫలితం, ఎవరిస్తారు, తలరాత ఇవ్వదు. దివ్యమైన కర్మ చేస్తే వచ్చే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది, మీ తలరాతలో. ఈయనకు లేదు దరిద్రంగా ఈ జన్మ అంతా డిఎస్సి వచ్చే లేదు ఈయనకు ఈ తలరాతలో. ఉదాహరణకు చచ్చినారా అది ఎంత ప్రయత్నం చేయి, అర్థమైంది లేదా, మీరు ఎంత ప్రయత్నం చేసినా చచ్చినా రాదు, ఎందుకంటే తలరాతలో ఆల్రెడీ డిసైడ్ అయింది కాబట్టి. కాబట్టి ఈయన నాకు జాబ్ వస్తుంది రాదు అన్ని 3 అనుకుంటూ దివ్యంగా చదువు చదివాడు అనుకో, ఏం ఆశించకుండా దృష్టి కేవలం ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడమే. ఏవైతే చదువుతున్నాడో సైన్స్ ఇంగ్లీష్ మ్యాథ్ జనరల్ నాలెడ్జ్, ముందు దాన్ని బాగా దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని అనుభవించడం, దాని ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం, పర్వాలేదు అందరినీ ఉండండి, జ్ఞానాన్ని తెలుసుకోవడం, అట్లా అనుభవిస్తూ దాన్ని దివ్యంగా నేర్చుకోవడం మీద దృష్టి, ఫలితం మీద కాదు. ఆ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం, దాంట్లో ఉన్న దైవాన్ని చూడడం, దాంట్లో ఉన్న దైవాన్ని కూడా చూడాలంటే వర్తమానంలో ఉన్న దైవాన్ని చూస్తే ఆ సబ్జెక్టు మీదనే దృష్టి పెట్టాడు అనుకో, అప్పుడేమవుతుంది, దివ్యమైన కర్మ అయిపోతుంది. మామూలు కర్మకు దివ్యమైన తేడా అర్థమైంది లేదా, దాంట్లో ఉన్న దైవాన్ని చూడాలి, జ్యోతిషంలో ఉన్న దైవాన్ని చూడాలని చెప్పాను నేను. మంచి చెడు చూడకూడదు, చచ్చూరుకుంటాను మీరు, మంచి చెడు పాపం అని చూసారా, మళ్ళా ఇది దీని మీద మంచిది భవిష్యత్తు, ఇది నా మంచిది కాదట ఈ గ్రహంగా ఉంటే అన్నారంటే ఏమవుతుంది, ఏం సృష్టి జరుగుతుంది, భవిష్యత్తు సృష్టి జరుగుతుంది. అలా కాకుండా దాంట్లో ఉన్న దైవాన్ని చూడడానికి ఈ శనికి బుద్ధికి లింక్ ఏంటి, వాడు మధ్యలో ఎవడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దీంట్లో దాగి దేవుడు ఎలా ఉన్నాడు, దేవుణ్ణి ఎట్లా చూడాలి, ఆ గ్రహాల మధ్యలో ఉన్న దేవుణ్ణి, ఆ ఆకారంలో దాగిన నిరాకారాన్ని ఎట్లా చూడాలి అని ఆ యాంగిల్లో మీరు సాధన చేస్తుంటారో, అట్లాగే చదువుతున్నప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ చదువులో దాగి ఉన్న దైవాన్ని చూడాలి. అంటే ఆ ఆకారాలు ఉంటాయి కదా, ఇది మంచిదో ఇచ్చేదో ఏదో సబ్జెక్ట్ ఉంటుంది, ఆ ఆకారంలో దాగి నిరాకారం కూడా ఉంటుంది. సో నీకు ఆ నిరాకారాన్ని కూడా నేను చూడాలి అనే భావంలో చదువుతూ, అంటే దివ్యంగా చదువుతూ, అబ్బా దరిద్రం ఈ అమ్మాయి ఏ జన్మ పాపం చదవాలా కష్టపడాలా ఏడవాలా అట్లా కాకుండా ఎంజాయ్ చేస్తూ దాన్ని చదువుతూ దివ్యంగా చదువుతూ ఉంటే అప్పుడేమవుతుంది, దైవం తోడొస్తాడు. ఎప్పుడైతే దైవం తోడొస్తాడో దైవం చేస్తాడు మీ సాధనకు, ఏమంటాడు సాధనకు ముగ్ధుడైపోయి భక్తా నీకేం వరం కావాలి అని అడుగుతాడు. మీరు దరిద్రంగా ఏం వరం కోరుకుంటారు, న్యాచురల్గా డిఎస్సిలో పాస్ కావాలని కోరుతారు అంతే కదా, సీట్ రావాలో ఏదో జాబ్ రావాలో ఏదో కోరుతారు. అప్పుడు వాకే తలరాతలు ఉందా లేదా, కాదు delete.com తలరాత పక్కన పోతుంది, తలరాతకు సంబంధంలే, డైరెక్ట్గా మీకు దివ్యమైన ఫలితాన్ని ఇస్తాడు, అంటే మీరు అనుకునే ఫలితాన్ని ఇస్తాడు. ఓకేనా, క్లియర్గా అర్థమైంది లేదా. పాపపుణ్యాలు ఆశిస్తే దైవము మీకు అందుబాటులో ఉండడు, కేవలం కర్మ ఫలితమే మీకు వస్తుంది. ఆ కర్మలో ఏం రాసుకొని వచ్చారు మరి మాకు తెలియదు. ఇప్పుడు కొందరు ఉంటారు ఏ ప్రయత్నం చేయడంగా డిఎస్సి వస్తుంది, మీకు తెలుసు కదా, చూసారు చాలామంది మీ ఊళ్ళో ఉండుంటారు, వాడు ఏం గాలికి తిరుగుతూ ఉంటాడు. కొందరు పిల్లలు ఉంటారు, టీచర్స్ కూడా ఉన్నారు కదా,
వాళ్ళు ఏం చదవరు ఇట్లా ఇటు చదువు వచ్చేస్తుంటుంది. కొందరు పుస్తకాల పురుగులు, పొద్దునుంచి సాయంత్రం పుస్తకాలను చస్తారు, చచ్చినారు వాళ్ళకి రావు, అవునా కదా. అంటే ఏంది అక్కడ మొద్దులు అన్నట్టు, వాళ్ళకి ఎక్కదు సబ్జెక్టు. ఎందుకు ఎక్కదు? ఆ తలరాతల దరిద్రంగా రాసుకొని వచ్చారు, నాకు ఎక్కకూడదు సబ్జెక్ట్ అని, కాబట్టి చచ్చినా ఎక్కదు. వీడియో తలరాతల ఈజీగా అయిపోవాలి అని రాసుకొని వచ్చాడు. వీడియం గొప్పడేం కాదు, గత జన్మలో ఏదో పుణ్యం చేశాడు కాబట్టి ఆ పుణ్య ఫలితం ఉంది కాబట్టి ఈజీగా వస్తుంది. వాడు పాపం చేశాడు కాబట్టి కష్టమవుతుంది. కానీ ఆ పుణ్య ఆ పాపాత్ముడు ఒకవేళ నా దగ్గరకు వచ్చాడనుకో, నేను చెప్పింది చేశాడనుకో, నేను చెప్పినట్టు చదివాడనుకో, ఆ తలరాతలో వీడికి చదివే రాకూడదు, వీడికి జాబే రాకూడదు అని ఉండవచ్చు. కానీ నేను చెప్పినట్టు చేయని, ఆ తలరాత పక్క నుండి పరమాత్మ తలరాతను డిలీట్ చేసేయగల టాలెంట్ నాకుంది, నేను డిలీట్ చేస్తా అని దాన్ని డిలీట్ చేసి మీకు దివ్యమైన కర్మ ఫలితాన్ని ఇస్తాడు. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీ స్థాయికి తగ్గట్టుగా మీరు కోరికలు కోరుకుంటారు. ఈయనేమో డిఎస్సీ కావాలంటాడు, ఇంకోడేమో ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటాడు, ఒకడేమో రాజకీయ నాయకుడు కావాలంటాడు, అవునా కదా. సో ఎవరి స్థాయికి తగ్గట్టుగా మీరు కోరికలు కోరుతారు, పరమాత్మ వాళ్ళకి తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తుంటాడు, ఓకేనా. సో మీ లక్ష్యం, మీ సాధన ఎలా ఉండాలి, మీ కర్మ ఎలా ఉండాలి, ఆ కర్మ ద్వారా దైవం దగ్గర చేరాలి అనే సంకల్పం ఉండాలి. కానీ ఫలితం మీద దృష్టి ఉండకూడదు, అర్థమైంది కదా. ఫలితం మీద దృష్టి ఉంటే దైవంతోడు ఉండడు, దైవంతోడు లేకుంటే తలరాత్రులు ఏముందో అదే జరుగుతుంది. నాకు తెలియదు డిఎస్సీ వస్తుందా లేదా, ఎందుకంటే ఆ తలరాత్రులు ఏముందో నాకు తెలియదు. చూడొచ్చు, అది అవసరం లేదు, అంత నేను ఎనర్జీ ఖర్చు పెట్టే తెలుసుకోవాలి. మీ తలరాత్రులు ఏది ఉంటే అదే జరుగుతుంది. కానీ కంపల్సరీ గ్యారంటీ ఇస్తున్నా, మీరు చదువుతూ ఉన్నప్పుడు దివ్యంగా చదివితే, నేను చెప్పినట్టు చదివితే డెఫినెట్గా మీకే దైవం తోడొస్తాడు, దైవం ప్రత్యక్షం అవుతాడు, అది గ్యారంటీ ఇస్తున్నా. అయ్యాక నువ్వేం అడుగుతావా, నువ్వు ఆయన ఫలితం ఇస్తాడంత ఆయన చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. నువ్వు అడుగుతావా అడగావా, అప్పుడు డిఎస్సీ అడుగుతావా, లేదు నాకు బుద్ధి పెరిగి నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటావా, అది నీ చేతిలో ఉంటుంది. లేదా డిఎస్సీ సీట్ వచ్చాక టీచర్ అయ్యాక ఐఏఎస్కి రాస్తా అనుకుంటావా, నీ ఇష్టం అది, ఓకేనా. సో దేవుడు ప్రత్యక్షం అయ్యాక నీ మూడు మారిపోవచ్చు. అరే నా కొడుకు దేవుడు రెడీగా ఉన్నాడుగా, నీ బోడీ అయ్యే డిఎస్సీ ఎందుకు, నేను ఐఏఎస్ కావాలనుకోవచ్చు. ఏమో నీ పరిస్థితి ఏందో నాకు తెలియదు, ఓకేనా. మన బుద్ధులు మారుతూ ఉంటాయి. ఒకడేమో మా బావ మా మనవడు ఒకడు ఉన్నాడా, వాడు ఏం చేశాడు, కష్టపడి దేనిగా ఏం కావాలనుకున్నాడు, ఇన్స్పెక్టర్ కావాలనుకోడు. ఎస్ఐ వాడు కోరిక, 6 feet 2 inches ఉంటాడు, హైట్, పర్సనాలిటీ మన హీరోలాగా ఉంటాడు. సో వాడికి ఎందుకో ఎస్ఐ కావాలని కోరిక పుట్టింది. బాగా ప్రయత్నం చేశాడు, చాలా ఎంత గుండెగాడిలాగా ఉండేవాడు, అలాంటి సాఫ్ట్ అయిపోయి ఇక చదువు కోసము ఒకటే ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని బాగా కష్టపడ్డాడు. వాడితో పాటు ఇద్దరు రూమ్మేట్స్ కూడా ఉండేవాళ్ళు. చూడండి ఎలా ఉంటాయో మన కోరికలు. వీడు సెలెక్ట్ అన్ని 5-6 ఏళ్ళు కష్టపడితే సెలెక్ట్ అయ్యాడండి. కానీ సెలెక్ట్ అయ్యి ఇప్పటికి గుడదల్లో జాయిన్ కాలేదు, ఎస్ఐ దాంట్లో జాబ్ వచ్చింది కానీ జాయిన్ కాలేదు. ఎందుకు? వాడితో పాటు ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారే, ఒకడు ఐఏఎస్ అయ్యాడు, ఒకడు ఐపీఎస్ అయ్యాడు. ఐపీ వరకు వీడికి ఏమైనా చేయి, నీ అమ్మ నా ఫ్రెండ్స్ అందరూ ఐఏఎస్ అయ్యారు, నేను బోర్డు ఎస్ఐయా, నేను కూడా ఐఏఎస్ అయితే అని మళ్ళా 6 నెలలు ట్రైనింగ్ వచ్చినా ఆ ట్రైనింగ్ను పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఐఏఎస్కు ప్రిపేర్ అవుతున్నాడు. మరి ఈ మహాన్ బోర్డు అలా బుద్ధి మారుతుందో లేదో మనకు తెలియదు. సో కాబట్టి అది నీ చేతిలో ఉంది. వచ్చాక కూడా అట్లా నీ అమ్మ ఈ డిఎస్సీ ఎందుకు నాకు, దరిద్ర డిఎస్సి, దేవుడితో రెడీ ఉన్నాడు తెలిసింది కదా టెక్నిక్, దొంగ టెక్నిక్, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే టెక్నిక్ తెలిసింది అనుకో, మనకు అప్పుడు కోరికలు పెరుగుతుంటాయి. పెరగడం తప్పేం కదా, దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, దేవుడు ఎలా బ్యాలెన్స్ చేయాలో చేస్తాడు. ఇదేదో మోసం చేసి అలా చేసి సంపాదించేది కాదు కదా దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే. సో స్వచ్ఛమైన కర్మ, దివ్యమైన కర్మ చేస్తేనే దాన్ని దివ్యంగా ఆ కష్ట సుఖాలను, చదివేటప్పుడు అంత ఈజీ కాదు కదా చదవడం అంటే, నేను రాత్రి అంతా నిధి లేకుండా ఉండి చదవాలి, ఎంతో కష్టపడాలి. సో ఆ కష్టపడేటప్పుడు దివ్యంగా ఆ కష్టాన్ని దివ్యంగా అనుభవిస్తూ దివ్యంగా దాన్ని ఎంజాయ్ చేస్తుంటేనే అప్పుడు ఎవరితో ఎవరు వస్తారు ప్రత్యక్షమవుతాడు, దేవుడు. సో ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమవుతాడో ఆటోమేటిక్గా ఇక కర్మ డిలీట్ అయిపోతుంది, తలరాత్రులు ఉన్నదని చెరిగిపోతాయి. బాబు మరి నా తలరాత్రులు నాకు డిఎస్సీ లేదంటే పోబే, డిఎస్సీ నీ తలరాత్రులు ఉంటేంది లేకుంటేంది, నేను తలరాత్రులకు అధిపతిని, తలరాత్రులను కూడా డిలీట్ చేసే నాకు టాలెంట్ ఉంది అని డిలీట్ చేస్తాడు. నువ్వు అడగాలి, అబ్బా నువ్వే డిలీట్ చేస్తావా, నాకు కూడా నేర్పించవచ్చు కదా డిలీట్ చేయడం అంటే, వారెవ్వా నువ్వురా నా రియల్ శిష్యుడు అంటాడు. ఇంకా నేను ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు నేనే డిలీట్ చేయను, నువ్వే నేర్చుకుంటే అప్పుడు నువ్వే దేవుడు అయితే నాలాగా నువ్వు ఒకటే అయిపోతావు. సో నువ్వు నేను ఒకటి అవ్వాలి. సో నీ టార్గెట్ అది ఉండాలి, నువ్వే తర్వాత డిలీట్ చేయడం నేర్చుకో అని అది కూడా మీకు నేర్పిస్తాడు, ఓకేనా. అది నేను అంత డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదు. సో మీరు ఆ దేవుడిని ప్రత్యక్షంగా అడగండి, దేవుడు అంటే ఏదో రూపం ఏమి ఉండదు, చెప్పాను కదా దేవుడు అంటే ఆనంద స్వరూపం. సో స్వచ్ఛమైన స్థితి, ఏ రూపము కనబడదు, ఏ రాముడు ఏ కృష్ణుడు వీళ్ళందరూ కాదు, మీకు సంబంధించిన దేవుడే మీకున్నాడు సొంతంగా, చెప్పాను కదా ఆత్మ. సో పరమాత్మ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఎవరి లోపల వాళ్లకు ప్రత్యేకమైన దేవుడిని పెట్టాడని చెప్పాను కదా, అతని ఆస్తిని ముక్కలు చేసి ఇచ్చాడని, అదే ఆత్మ. సో మీ ఆత్మ అంటే ఆనంద స్వరూపం, ఆ ఆనందంలోంచి జ్ఞానం వస్తూ ఉంటుంది మీకు. అదేదో రాముడి నుంచి కృష్ణుడి నుంచి వచ్చింది, ఆత్మ నుంచి వచ్చిన జ్ఞానం కాదు, వేరే ఆత్మ నుంచి వచ్చిన జ్ఞానం. మీ ఆత్మ నుంచే మీ దగ్గరికి రావాలి, జ్ఞానం రావాలి. అందుకే మీకు మొదట్లో విజన్స్ కనబడతాయి, తర్వాత కనబడవు, ఎందుకంటే అది వేరే ఆత్మల నుంచి వస్తుంది, ఇంకో ఆత్మ వేరే, మీ ఆత్మ వేరే కదా. సో అవన్నీ దాటి ఇండిపెండెంట్ అవుతున్నారు. పత్రి సార్ చెప్పాడే నీకు నువ్వే మాస్టరు. సో నీ ఆత్మ దగ్గర నుంచే నువ్వు జ్ఞానాన్ని తీసుకోవాలి, దాంతో కలయిక జరగాలి. ఓకేనా, క్లియర్గా ఉందా లేదా సబ్జెక్టు? సో మీ ఆత్మ దగ్గరికే మీరు వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది, ఆ చెప్పింది చేస్తే, ఆత్మ చెప్పింది చేస్తే ఏమవుతుందంటే, ఉదాహరణకు ఆత్మ చెప్పింది చేస్తే ఏమవుతుంది, ఆత్మ కొత్త కొత్తగా చేయమంటుంది, ఆ చదవడం కొత్త కొత్తగా చదవమంటుంది. మామూలుగా రొటీన్గా చదవకరా ఎదవా, కొత్తగా చదువు. ఆ చదువు ఎలా ఉండాలంటే ఊహించని వేలా ఉండాలి, అది వెరైటీగా చెప్పవచ్చు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు టీవీ చూస్తుంటాడు, ఇయర్ ఫోన్ పెట్టుకొని పాటలు వింటుంటాడు, చదువుతుంటాడు, మార్కులు ఎన్ని వస్తాయి, 95%. వాడు టాలెంట్ మామూలు టాలెంటా ఎక్స్ట్రాడినరీ? అట్లా పరమాత్మ ఏదైనా చెప్పు ఉండవచ్చు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఎందుకు చెప్తాడంటే జ్ఞానాగ్ని పుట్టించడానికి. ఉదాహరణకు ల్యాండ్ ఫోన్ వాడుతున్నాం, బోర్ కొట్టేసింది, ఎవడికో ఒకడికి ఏమనిపించింది, మొబైల్ వాడాలి అనిపించింది. మనం ఇప్పుడు అప్పటి వరకు మొన్నటి వరకు ఏం ఫిక్స్ అయ్యాం, మొబైల్ రానంత వరకు ఫోన్ అంటే కంపల్సరీ వైర్ ఉండాల్సింది అని ఫిక్స్ అయ్యాం, అవునా? ఎవడో నాలంటే ఏదో ఒక ఏం బుద్ధి పుట్టింది, జాయ్ ఈ అమ్మాయి ల్యాండ్ ఫోన్ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుంది, పక్కకు తండ్రి కూర్చుంటాడు, తల్లి కూర్చుంటుంది, ఈ అమ్మ సీక్రెట్లు ఇక్కడ కష్టమైపోతుంది. సో కాబట్టి వైర్ లేని ఫోన్ ఉంటే బాగుంటుంది కదా, అన్ని సీక్రెట్లు మెయింటైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సరదాగా. సో ఎవడికో ఆలోచన వచ్చింది, సో వాడు ఏం చేశాడు, ఇప్పుడు నాలాంటి ఏదో ఒక ల్యాండ్ ఫోన్ ఉంటే ఎంత ఇబ్బంది అయిపోయేది, నేను ఎక్కడున్నానో ఎవడికి తెలియదు, అవునా? అదే ఇప్పుడు మొబైల్ రావడం వల్ల ఈజీ అయిపోతుంది, నేను ఇక్కడ సడన్గా సాయంత్రం ప్రోగ్రామ్ అయింది, రేపు ప్రోగ్రామ్ అయింది, ఎల్లు ప్రోగ్రామ్, సడన్గా మార్చుకోగలుగుతున్నా, ఏదంటే చేయగలుగుతున్నా. అదే ల్యాండ్ ఫోన్ ఉంటే ఇబ్బంది అయ్యేదా లేదా? సో నేను అందుబాటులో ఉండేవాడిని కాదు. సో అట్లా వాడు ఏం చేశాడు, ఎవడో ఒకడు నాలంటే ఏదవా పరమాత్మ వాడికి ఒక థాట్ పంపించాడు, వాడు ఏం చేశాడు మొబైల్ కనుక్కున్నాడు. సో ఎప్పుడైతే మీకు మొబైల్ వచ్చిందో మీకు ల్యాండ్ ఫోన్ థాట్స్ వస్తున్నాయా? ఇప్పుడు ల్యాండ్ ఫోన్ ఆలోచనలు వస్తున్నాయా? ఎందుకు రావట్లే, ఎందుకు రావట్లే, వాడట్లే, ఎందుకు వాడట్లే? అదే ఏం వాడుతున్నారు ఇప్పుడు, మొబైల్ వాడుతున్నారు కాబట్టి, ల్యాండ్ ఫోన్ వాడట్లేదు కాబట్టి ల్యాండ్ ఫోన్ ఆలోచనలు లేవు. లేటర్ అంటే డిలీట్ అయినా కర్మ, గుర్తుపెట్టుకోండి. జ్ఞానజ్ఞ అంటే ఏందో కాదు, మీరు ల్యాండ్ ఫోన్ వాడకుండా మొబైల్ వాడుతూ ఇంకా సౌకర్యవంతమైన వాడడం వల్ల ఏమవుతుంది, గతమంతా డిలీట్ అయిపోతుంది, దానికి సంబంధించిన కర్మ అంతా. ల్యాండ్ ఫోన్ డిలీట్ అయిందా లేదా? ఇప్పుడు మొబైల్ ఆలోచనలు ఉన్నాయా లేవా? ఎందుకు వచ్చి ఎందుకు మొబైల్ ఆలోచనలే ఉన్నాయి, ల్యాండ్ ఫోన్ ఎందుకు లేదు? ఎందుకంటే అప్డేటెడ్ వర్జన్ వాడుతున్నారు. దీనివల్ల ఏమొస్తుంది, ఫలితం ఏముంది, బాగుందా ల్యాండ్ ఫోన్ కంటే దరిద్రంగా ఉందా? బాగుంది. సో మీరు దాన్నే కొనసాగిస్తున్నారు, ఈజీగా ఉంది కాబట్టి. ల్యాండ్ ఫోన్ ఆలోచనలు, ల్యాండ్ ఫోన్ ద్వారా మీరు చేసిన పాపపుణ్యాలు డిలీట్ అయినాయి లేదా? ఇప్పుడు కొత్తగా మొబైల్ ద్వారా చేస్తున్నారు పాపపుణ్యాలు, అది వేరే కర్మ. బట్ ల్యాండ్ ఫోన్ ద్వారా చేసిన డిలీట్ అయినా లేదా? అట్లాగే ఇప్పుడు దైవంతో ఉండి మీరు చేశారనుకో, మామూలుగా దైవంతో వాళ్ళు లేకపోవడం వల్లనే పాపపుణ్యాలు పుట్టాయి, అవునా కదా? పాపపుణ్యాలు ఎప్పుడు ఉంటాయి, దైవంతోడు లేకపోవడం వల్ల. దైవంతోడు ఉండి చేస్తే కర్మ. కృష్ణుడు ఏం చెప్పాడు, సంపురా అన్నాడు, నరకైరా అన్నాడు, కొట్టేరా అన్నాడు, తిట్టేరా అన్నాడు. మన కర్మ అంటుంది అర్జునుడికి, ఏయ్ నేనున్నా అక్కడ, నేనుంటే నీకు కర్మ అంటదు, దగ్ధమే అది అన్నాడు. నేనుంటే నువ్వు పాపం చేసినా పుణ్యం చేసినా ఏం లేదు, అంతా నేనే ఆడించేవాడిని, నువ్వు ఓన్లీ కీలు బొమ్మవు, నువ్వు ఒక మీడియేటరు. అలాగే కృష్ణుడు డైరెక్ట్గా చేస్తే కర్మ, ఆయనకు పాపపుణ్యాలు అంటుతాయా? ఆయన డైరెక్ట్గా చంపినా పాపపుణ్యాలు అంటావు, ఆయన చెప్పింది చేస్తే మనకు కూడా అంటావు ఆయన తోడుండి. సో ఇనీషియల్గా దైవం తోడుండి కర్మలు చేస్తాము నేను చెప్పినట్టు, ఫైనల్గా నేనేం చెప్పాను, తలరాత నేనే జరుపుకోవాలంటే ఏంటి అని అడుగుతావు. అంటే అప్పుడు నువ్వే దేవుడు అయిపోతుంటావు. నువ్వే దేవుడై కర్మలు చేసావా? ఆ కర్మలు దివ్యమైన కర్మలు, వాటి ద్వారా పాప పుణ్యాలు పుట్టవు, దివ్యత్వమే పుడుతుంది. దివ్యత్వం ద్వారా మళ్ళీ దివ్యత్వమే, మళ్ళీ దివ్యత్వమే, గతమంతా దగ్ధమైపోతుంది. ఉదాహరణకు సపోజ్ ఈ మొబైల్లో ఉన్నది స్టోర్ అయితేనే కర్మ. ఈ మొబైల్లో ఏదైనా మీరు వినంగానే అది మొబైల్లో స్టోర్ అయింది అనుకో, అప్పుడు ఏమైంది, ఏమైనట్టు కర్మ క్రియేట్ అయింది. అంటే దాన్ని మళ్ళా స్టోర్ అయితేనే కదా డిలీట్ చేయాల్సింది. అంటే నేను ఏదైనా నీ అబ్బాని తిట్టాను పాపము, అది ఇక్కడ స్టోర్ అయితే మళ్ళీ దాన్ని డిలీట్ చేయడాలి. అంటే నేను కర్మ సిద్ధాంతాలు ఉన్నట్టు, నీ అబ్బాని తిట్టాను ఇక్కడ స్టోర్ కాలేదనుకో, అప్పుడు డిలీట్ చేయాల్సిన అవసరమే లేదు. సో అలాగే ఈ మొబైల్లో స్టోర్ కాకుండా మనం పాటలు వినొచ్చా? మొబైల్లో స్టోర్ కాకుండా పాటలు వినొచ్చా? మొబైల్ మెమరీ కార్డులో స్టోర్ కాకుండా పాటలు వినొచ్చా? ఎప్పుడు? దరిద్రంగా మెమరీ కార్డులో యూజ్ చేసుకుంటే డిలీట్ చేయాలి. అట్లా నెట్ ఆన్ చేసి టింగ్ అని యూట్యూబ్లో కూర్చు వింటే ఆపేయంగానే స్టోర్ అవుతుందా? అంటే ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ పరమాత్మ, మెమరీ కార్డ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పర్సనల్ మైండ్. అర్థమైంది లేదా? సో పర్సనల్ మైండ్లో స్టోర్ అయితే అది డిలీట్ చేయాలి. ఇంటర్నెట్ ఆయా పరమాత్మతో కనెక్షన్, పరమాత్మ నాకు ఈ పాట ఇవ్వు అన్నావు అనుకో, వాడు పాట ఇస్తాడు డింగ్ అని వింటావు, ఆ పరమాత్మ పాట ఆపై అన్నావు, ఇక పరమాత్మ నువ్వు ఇద్దరే ఉంటారు. డిలీట్ స్టోర్ అవుతుంది ఎక్కడైనా నీ పర్సనల్ మొబైల్లో స్టోర్ అవుతుందా? కాదు. అదే అర్థమైంది లేదా? సో ఇప్పుడు మీకు యాప్ పెట్టాను, ఆ యాప్లో ఏది టెలిగ్రామ్ యాప్లో మీ ఫోన్లో స్టోర్ కాదు, కేవలం సాఫ్ట్వేర్ స్టోర్ అవుతుంది కానీ మీరు ఏది విన్నా స్టోర్ కాదు. అది వాడి దగ్గర ఎక్కడో సర్వర్లో స్టోర్ అవుతుంది కానీ మీలో స్టోర్ కాదు. అదే వాట్సాప్ అయితే మీ ఫోన్లో స్టోర్ అవుతుంది. తేడా అర్థమైంది లేదా దీని దానికి? సో కాబట్టి మీ కర్మ ఎట్లా చేయాలి? కూర్చొని పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోండి. మూడు గుణాలు మూడు గుణాలు మూడు గుణాలను సాధన చేయమంటున్నానే. అంటే ఏమవుతుంది మీకు? పరమాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ స్థితిలో మీరు మూడు 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 అనే భావనలో బ్యాలెన్స్డ్గా ఉంటూ తిడుతున్నా పొగిడినా ఏం చేసినా అది ఎక్కడా స్టోర్ కాదు. స్టోర్ కాకపోవడం వల్ల సూపర్ రిజల్ట్స్ వస్తాయి. అర్థమైంది లేదు? ఇప్పుడు ఉదాహరణకి జ్వరం వచ్చింది మీకు. జ్వరం వస్తే మామూలుగా ఏం జరుగుతుంది? ట్యాబ్లెట్లు వాడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వీక్ అయిపోతారు, రెండు మూడు రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. ఒకవేళ మూడు రోజులు జ్వరం ఉంది, మూడు రోజులు సెలవు పెట్టాలి. తర్వాత ఏమైతే తర్వాత తగ్గాక ఎలా ఉంటుంది? చాలా అవసరంగా మూడు రోజులు సెలవు వచ్చింది, చేయి దరిద్రం విక్టిము, ఎందుకు ఈ జీవితము అనే ఫీలింగ్ ఉంటుందా లేదా? మన చేతిలో ఏం లేదు అని వస్తుంది మామూలుగా. బట్ అదే జ్వరాన్ని నేను చెప్పినట్టు అనుభవించండి. ఏమనుకోవాలి? మై డియర్ జ్వరం, నీలో ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకుపో. ఏమనుకోవాలి? లేదా మూడు గుణాల అధిపతి దగ్గర తీసుకోవాలి, మూడు మూడు అనుకోవడం ప్రేమ, లేదా నన్ను స్వచ్ఛం చేయి, ఏదైనా ఒకటే, తేడా ఏం లేదు. నన్ను ప్యూర్ చేయి మై డియర్ జ్వరం అనొచ్చు, లేదా జ్వరం నీలో ఉన్న దయ్యం దగ్గర తీసుకెళ్ళనొచ్చు, లేదా మూడు 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 అనుకో జ్వరం తగ్గుతుంది తగ్గదు న్యూట్రల్ అనుకున్నా ఒకటే, తేడా ఏం లేదు. మూడు గుణాలు, మూడు గుణాల కలయిక, మూడు గుణాలకు అధిపతి కావాలి అనే ఉద్దేశంతో మూడు మూడు అనుకుంటున్నారు. అంటే నువ్వు దేవుడు కావాలనుకుంటున్నావు. దేవుడు అంటే నేను మూడు గుణాలు కలయిక కదా, లేదా నేను దైవం కావాలి, ఈ జ్వరం ద్వారా నేను దైవ స్థితికి చేరాలి, లేదా నేనే దేవుడిని తెలుసుకోవాలి, ఇట్లా ఏ పదం వాడినా ఒకటే, పర్యాయ పదాలు ఇవన్నీ అనుకొని అప్పుడు జ్వరంతో ఎలా ఉంటారు? తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ అనుభవిస్తారా, దివ్యంగా అనుభవిస్తారా? డెలివరీ టైంలో అనుభవిస్తూ అమ్మ అమ్మ బాధ ఎక్కువ ఉన్నా దాన్ని అనుభవిస్తూ మీ లక్ష్యం ఏంటి? జ్వరం పోవడం కాదు, జ్వరం ద్వారా మీ దైవాన్ని జ్వరం, మీరే దైవం పోవడం. డింగని ఇలా అనుకుంటూ సడన్గా ఆనందం వచ్చింది అనుకో, సడన్గా ఆనందం వచ్చింది అనుకో, ఆ జ్వరం తగ్గడమే కాకుండా బయట కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చేవాడు ఇచ్చాడు అనుకో, దీని దానికి ఇంకేంటంటే ఈ జ్వరం ఏం చేసింది? నువ్వు ఎవడైతే లక్ష రూపాయలు మోసం చేసావో బాధ అయితే ఉందో గత జన్మలో, దాన్ని కూడా దగ్ధం చేసింది. బాగా అర్థం చేసుకోండి. ఈ జ్వరం ఏం చేసింది? ఇటు మీ శరీరంలో మార్పులు తీసుకొచ్చింది, కొత్త ధనం తీసుకొచ్చింది. ఆ జ్వరము సపోజ్ ఇంత లావు ఉన్నారు, మూడు రోజులలో సన్నగా అవుతారు, పొట్ట తగ్గుతుంది. ఒక ఆయనకి మూడు రోజులు పొట్ట తగ్గింది, ఇంత పొట్టు ఉన్నది మూడు రోజులు తగ్గింది. ఎవడో లక్ష రూపాయలు ఇవ్వడు ఇచ్చాడు, ఇదేంది ఒకటే దెబ్బకు ఒకే దెబ్బకు రెండు బిట్టలు అన్నట్టు ఇటు పొట్ట తగ్గింది, అటు లక్ష రూపాయలు ఇచ్చేవాడు ఇచ్చాడు, ఆనందం వచ్చింది అనుకో. ఈ రెండు అద్భుతాలు జరిగాక ఆనందం అవుతుందా రాదా? ఆనందం అంటే దైవం వచ్చాడు అనుకో. అప్పుడు ఏమవుతుంది? ఓరి నీ అమ్మా జ్వరాన్ని దివ్యంగా అనుభవిస్తే ఇలా కూడా జరుగుతాయా? అప్పుడు ఏమవుతుంది మీకు? ఒక జ్ఞానాగ్ని పడుతుంది. ఏమంటే జ్వరం దరిద్రమా, జ్వరం దివ్యమా? ఆ అజరాన్ని దివ్యంగా అనుభవిస్తే దివ్యమైన ఫలితాలు వస్తాయి అనే భావన ఏం చేస్తుంది? ఇంతవరకు జ్వరం ద్వారా మీరు ఏదైతే పాప పుణ్యాలు మూటగట్టారో ఆ జ్వరాన్ని అనుభవిస్తూ తిట్టుకుంటూ అనుభవించడం వల్ల మళ్ళీ పాపం క్రియేట్ అయింది, కొత్త పాపం. అర్థమైంది కదా? ఇట్లా లేదా ఎవరిదో సపోజ్ వీడికి జ్వరం ఉంది, పాపమే అని నేను అనుభవించా, ఆయన జ్వరాన్ని నేను తీసుకున్నా, అది పుణ్యమా పాపమా? నాకు పుణ్యం, ఆయన బాధ నేను తీసుకున్నా. సో ఈ పుణ్యం చేసా పాపం చేసా, ఈ రెండు కూడా దగ్ధమైపోతాయి జ్వరాలకు సంబంధించిన గత జన్మలో గతంలో చేసినాయని. ఓకేనా? అర్థమైంది లేదా? సో ఎప్పుడైతే ఒక కర్మను దివ్యంగా అనుభవించి దాని ద్వారా దైవం దగ్గర చేరతారో దానికి సంబంధించిన కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అట్లాగే అసూయ వచ్చింది. అసూయ మామూలుగా మిమ్మల్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. వాడు ఎవడో చెప్తాడు కదా ఉండకూడదని. సో మీరు అది ఇన్నో రోజులు విన్నారు, ఇప్పుడు అట్లా కాకుండా అసూయ రాగానే హాయ్ అసూయ నీలో ఉన్న దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళు, నన్ను దైవంగా పరివర్తన చేయన్నారనుకో, డింగన అసూయ వచ్చి అసూయ మిమ్మల్ని ఆనంద స్థితికి తీసుకెళ్ళింది అనుకో, దాంతోపాటు పక్కింటోడి పట్ల చూడంగానే కోపం రగలేదు, అలాంటిది వాడు ఫ్రెండ్లీగా మనకు అనిపించాడు అనుకో, ఇట్లా కొన్ని అద్భుతాలు జరిగాయి అనుకో, అప్పుడేమవుతుంది మీకు? అసూయ ద్వారా దైవం దగ్గర చేరచ్చా? అయ్యో ఇన్ని రోజులు నీచం అనుకున్నానే, ఇది తూ అనుకున్నానే, ఇది ఇంత దివ్యమైందా అనే అనుభవ జ్ఞానం ఏం చేస్తుంది? అసూయ ద్వారా ఇంతవరకు మీరు చేసిన పాపపుణ్యాలన్నీ దగ్ధం. అట్లా ఏ శక్తిని ఉపయోగించుకొని దాని ద్వారా దైవం దగ్గర చేరారా, దైవం ప్రత్యక్షమై దానికి సంబంధించిన కర్మలన్నీ దగ్ధం చేస్తాడు. అర్థమైంది లేదు క్లియర్గా? ఓకేనా? సో ఇప్పుడు మీ టార్గెట్ ఏంది? ఏది వస్తే దాని ద్వారా దైవం దగ్గర చేరాలి, మీరే దైవం అయిపోవాలి, దివ్యంగా అనుభవించాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డెలివరీ టైంలో ఈ ఆడోళ్ళు అనుభవించారే ఇష్టంగా, అంత దివ్యంగా దాన్ని అనుభవించారు అంతే కదా మీరు, ఆ కష్టసంగా దివ్యంగా అనుభవించారు లేదా? సో అలా మీరు దివ్యంగా అనుభవిస్తూ దివ్యమైన బిడ్డను కన్నారా, అక్కడ దివ్యమైన బిడ్డను కన్నారు, ఇక్కడ మీరే దివ్యమైన బేబీగా మారిపోవాలి. పాప పుణ్యాల్లో ఉన్న దరిద్రుడు ఈ దరిద్రుడు పర్లేదు అనొచ్చా? ఎట్లాగో పాపపుణ్యాలు ఎక్కువ చచ్చావు కదా, సో పాప పుణ్యాల్లో ఉన్న ఈ దరిద్రుడు నేను చెప్పినట్టు అనుభవించి దివ్యమైన బేబీగా మారాడు అనుకో, అప్పుడు ఎవరితో కనెక్షన్ ఏర్పడుతుంది? ఆ దివ్యమైన పరమాత్మతో కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు మొత్తం దీనికి సంబంధించిన కర్మ దగ్ధమైపోతుంది. అర్థమైనలే కదా? సో పుణ్యాత్ములు చేసిన ఈ పుణ్యాత్ముడు కరిగిపోయి దివ్యమైన వాడు స్వచ్ఛమైన వాడు తయారాడు అనుకో, అప్పుడు దివ్యమైన ఫలితాలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎంత పుణ్యం చేసినా ఇప్పుడు పుణ్యాత్ముడే కానీ వస్తుందని గ్యారంటీ లేదు, తలరాతలు లేకుంటే. అర్థమైంది కదా? సో పాపాత్ముడు అయినా గ్యారంటీ లేదు వస్తుందా లేదా అని. కొందరికి పాపాత్మలకు లంచాలు ఇచ్చి వస్తాయి, పుణ్యాత్మలకు లంచాలు ఇచ్చినారా, మంచిగా ఉన్నారా, అవునా కదా, అది కూడా చూస్తున్నాం. సో వెదర్ యు ఆర్ పుణ్య ఆర్ పాప ఈ జన్మలో కాదు, నేను చెప్పినట్టు చేస్తే యూ విల్ బికమ్ పుణ్యపాపుల స్థితి నుంచి మంచి చెడు స్థితి నుంచి స్వచ్ఛమైన స్థితికి ఎంటర్ అవుతావు. సో ఈ కష్టాన్ని ఎందుకు అనుభవించమంటున్నా? మీరు స్వచ్ఛంగా తయారవడం కోసం. మీ స్వచ్ఛమైతే దైవంతో కనెక్షన్ ఏర్పడుతుంది, ఇవన్నీ దగ్ధమైపోతాయి కాబట్టి. ఓకేనా? క్లియర్గా ఉంది కదా సబ్జెక్టు? ఓకేనా? సో ప్రతి దాని ద్వారా మీరు ఏం చేయాలి? ఇప్పుడు దైవాన్ని చూడగలగాలి. ఇప్పుడు ఎవరు రావట్లే కింద, నీ అమ్మ ఎప్పుడు ఖాళీ 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 ఎప్పుడు నిండుతుందా కాదు మన టార్గెట్. ఈ ఖాళీలో దాగిన పరమాత్మను చూడాలి, దానివల్ల ఎంతో నష్టపోయారు, లక్ష రూపాయలు ఎగ్జాంపుల్. ఆ నష్టంలో దైవాన్ని చూడాలి, ఆ బీదరికంలో దైవాన్ని, మై డియర్ బీదరికం, మై డియర్ నష్టం, మై డియర్ ఖాళీ, నాకు దైవాన్ని చూపించు, నీలో ఉన్న దైవం అని దాన్ని అలానే గుర్తు చేసుకుంటూ దాన్ని నేను చెప్పినట్టు అనుభవిస్తూ ఉంటే, అంటే ఏంటి, ఆ బాధను ఉపయోగించుకొని మీరు స్వచ్ఛం అవ్వాలి. మై డియర్ బాధ నన్ను స్వచ్ఛం చేయి, నన్ను ప్యూర్ చేయి అని అమ్మ ఏడుస్తూ మీరు మారుతూ మీరు ప్యూర్ అవ్వాలి. అది కాదు పోయేది, ఆ కర్మ ద్వారా మీరు ప్యూర్ కావాలి. అర్థమైంది లేదా? ఇట్లా అనుకొని మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో అప్పుడు సూపర్గా దైవం తోడొస్తాడు. దైవం వచ్చాడు ఇక ఖాళీ నిండడం ఎంతసేపు వాడవుతుంది? నిండినా నిండకున్నా నువ్వు ఆనంద స్థితిలో ఎగిరిగంతలు వేస్తావు, ముందు కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఓకేనా? గత జన్మలో ఖాళీగా ఎట్లా ఉండుంటుంది ఇల్లు, అవేం చేసింది, ఎవడు రావట్లేదని ఒక వేషాలకి ఇచ్చి ఉంటుంది. ఓ జన్మలో దొంగలు ఉన్నారా లేదా కొందరు, వాళ్ళు ఎవరికి ఇస్తున్నాడో చూడడు, ఆ ఎవడి నాకే నాకు డబ్బులు కావాలంటారు. చాలామంది నేను చూశాను, మా ఇంటి దగ్గర ఒకరికి ఇట్లాగే ఇచ్చారు, తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని నిలబడతా కానీ మాకు తెలియలేదు. సో కొందరు ఇట్లా నెగిటివ్ వాళ్ళకి ఇచ్చేస్తుంటారు, ఎవడు రావట్లేదని, డ్రగ్స్ లేదా అమ్మే వాళ్ళకు వాళ్ళకి సరిగ్గా పట్టించుకోకుండా ఇస్తుంటారు. సో ఈమె అలాంటి ఏదో పాపం చేసి ఉంటుంది గజ జన్మలో, పర్వాలేదు కదా, మనకండి అందరం మంచి, మనం దొంగలమే, అందరం పాపపుణ్యాత్మలమే. ఈ జన్మలో ఏదో పుణ్యం చేసినంత మాత్రం మనం పుణ్యాత్మలం కాదు. సో గజ జన్మలో డెఫినెట్గా పాపం చేశారు, చేయకుండా మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. నేను చేయలేదండి అన్నారు, ఆ కథ మీ ఇష్టం, తమోగుణం రజోగుణం సత్వగుణం అయితే తప్ప ఇక్కడికి రాలేరు. సో మీరు అన్నీ అన్నీ చేశారు. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ పడుతున్నారు కదా, కర్మ అనుభవిస్తున్నారు కదా, ఆ ఇల్లు లేకుండా డబ్బులు రాకుండా. ఎందుకు ఎందుకు రెంట్కి ఎవడు రావట్లేదు, అర్థమేంటి? గత జన్మలో గత కర్మ అంటున్నారు లేదా దీనికి, కర్మ ఏ జన్మలో ఏదో చేసి ఉంటాను అందుకే ఎవడు రావట్లేదు అంటున్నారు కదా. ఏం చేశారు గత జన్మలో? ఇదే ఎవడికో డ్రగ్స్కో వాడిపో లేదో ఒక దొంగలకో వేషాలకో ఎవరికో ఇచ్చుంటారు ఇల్లు. ఆ కర్మ ఫలితం ఈ జన్మలో అయ్యో నేను పాపం చేశానే, మరి ఎట్లా, ఎవడు రాకూడదు ఈ జన్మలో, ఇట్లా పెట్టుకొని వస్తాం, ఏం లేవు సింపుల్గా. సో ఇదంతా పాపం కాదు పుణ్యం కాదు, ఇదంతా ఒక నాటకమే. బట్ మనకు తెలియక పాప పుణ్యాలని ఫిక్స్ అయిపోయినా, డైరెక్టర్తో కనెక్షన్ లేదు కదా. డైరెక్టర్తో కనెక్షన్ ఉంటే ఇదవా నేనే చెప్పారా చేయమని అంటాడు వాడు, అయిపోయా. వాడితో బంధం లేక మనం మర్చిపోయి మనం కొట్టుకొని చస్తున్నాం కాబట్టి పాప పుణ్యాలు ఏర్పడ్డాయి. ఓకేనా? సో కిటికీ ఎక్కడ ఉంది ఇప్పుడు? దైవంతో కలయిక జరగడంలోనే ఉన్నదంతా, అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది లేదా? కృష్ణుడు ఎందుకు ఫలితాన్ని ఆశించకూడదు అన్నాడు? పలిసి అలసిపోతాడు, అదే చెప్తున్నాను కదా. దాని మీదనే దృష్టి సక్రమంగా చేయలేదు, సృజనాత్మకంగా ఉండదు, కొత్తది ఉండదు. దైవ ఫలితాన్ని ఆశిస్తే వాడి పని, సపోజ్ బొమ్మ తయారు చేస్తున్నాడు అనుకో, అది క్లియర్గా ఉండదు, అందరికీ నచ్చదు. అది అదే బొమ్మ దైవం తోడుగా ఉండి చేశాడు అనుకో, అది ఎట్లన్నా ఉండాలి. దాన్ని చూడంగానే అందరికీ ఒక బ్లిస్ఫుల్ ఫీలింగ్ వస్తుంటుంది, అందరూ చాలా సూపర్గా ఉంటారు. అది చూడడానికి ఏమంతగా మనకు అనిపించదు, కానీ అక్కడ కనబడ్డదా లేదా కాదు, అక్కడికి వెళ్ళంగానే మనకు ఒక రకమైన ఆనందం వస్తుంది. ఇప్పుడు కొన్ని గుళ్ళు ఉంటాయి, ఆ విగ్రహాలు ఎలా ఉంటాయి, అమ్మవారి విగ్రహాలు భూతంలాగా దయ్యంలాగా ఉంటాయి విగ్రహాలు, చూసారు లేదా? అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయి, భయంకరంగా ఉంటాయి. కానీ ఎంతమంది ఉంటారు అక్కడ జనాలు? అది టాలెంట్. నీ అమ్మరే ఇట్లా చూస్తున్నా అందరు మొక్కాలే, అది దివ్యమైన కోపం, మామూలు కోపం కాదు. అర్థమైంది లేదా? ఆగండి ఒక నిమిషం ఆగండి. ఉద్యోగం చేస్తారు అది ఆగండి, మళ్ళీ ఆ క్వశ్చన్లో దరిద్రం ఒక్క నిమిషం ఆగచ్చు కదా, ఈ కంప్లీట్ కానివ్వండి, మేము మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తా అవకాశం, సబ్జెక్ట్ మిస్ అయిపోతారు కదా, ఈ దరిద్రం ఆన్సర్ తర్వాత అయినా అడగచ్చు. ఆగమ్మా ఒక నిమిషం ఆగు, నేను మళ్ళీ దానికి వేరే చెప్తా. సో అర్థమైంది కదా, అమ్మవారు దివ్య దరిద్రపు అమ్మవారు అక్కడ చూడడానికి. మామూలుగా నేను ఎట్లా ఉంటే వేసుకొడతారు నన్ను, అవునా, ఈ అమ్మ మా ఊరికి వచ్చి అట్లా సీరియస్గా ముఖం పెడతావని. బట్ అదే అమ్మవారు దరిద్రంగా ముఖం పెట్టుకొని నల్లగా అప్పుర్రేలు వేసుకొని ఏంది అది అసలు? అవును, ఉందా మామూలుగా ఎవడన్నా అట్లా మంచి వస్తే ఏ చిచ్చి శంకరాచార్య చెండాలనేమన్నాడు? అదే అక్కడ బొమ్మ పెడితే ఆ శివుడు అమ్మో గుళ్ళో పెట్టేమంటే ఏమనుకుంటాం, అది శివుడే కాటికాపరి రూపంలో ఉన్నాడు అనుకుంటావు లేదా? సో ఇక్కడ ఏం చేస్తున్నావు అని కాదు, నువ్వు ఏ స్థితిలో ఉండి చేస్తున్నావు. దాన్ని బట్టి ఏమవుతుంది, దైవం తోడుండి మీరు ఏదైనా కనుక్కున్నారనుకో అది ఎంత దరిద్రంగా ఉండాలి, కానీ దగ్గరికి వెళ్ళంగానే అందరి దగ్గరికి వెళ్ళంగానే ఏమవుతుంది వాడికి, దివ్యానుభూతి వస్తుంటుంది. అదే అమ్మవారిలో అంత కోపం, అమ్మ కోపంగా ఉన్న అమ్మవారి కళ్ళల్లో కొద్దిగా మీరు నిజంగా కరెక్ట్గా చూస్తే ఒక దివ్యమైన ప్రేమ కనబడుతుంది. మీరు కరెక్ట్గా చూస్తే పై పైకే ఆ కోపం అమ్మవారిది, రియల్గా అమ్మవారి కోపంగా ఉంటుందా ఎప్పుడు, ఆమె ఆ స్వచ్ఛమైన ఒరిజినల్ రూపం మీకు కనబడుతుంది. ఓకేనా? క్లియర్ అర్థమైంది లేదా? సో కాబట్టి మీరు నేను చెప్పినట్టు చేయండి, సూపర్గా దివ్యంగా ప్రజెంట్లో ఉండి కర్మలు చేయండి. ఆయన అన్నట్టు ఎంత చేసినా అలసిపోరు, చూస్తున్నారు కదా నన్ను, కేవలం గొంతు నొప్పి వస్తుంది తప్ప ఇంకా ఇక్కడ అలసిపోవట్లేదు నేను. ప్లస్ అది ఆ ఫలిత ప్రోడక్ట్ మీరు కనుక్కున్న ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే అది లోక కళ్యాణానికి, మీ కళ్యాణంతో పాటు లోక కళ్యాణానికి కూడా ఉపయోగపడుతుంది, ఎంతోమందికి అది ఒక ఆదర్శంగా ఉంటుంది. ఓకేనా? సో ఆటోమేటిక్గా ఫలితం దివ్యమైన కర్మ ద్వారా ఏదైతే చేసావో దాని ద్వారా ఆటోమేటిక్గా ఫలితం. నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా 10 ఏళ్ళ నుంచి, ఎవరి దగ్గర డబ్బు అడగలే, బట్ ఇప్పటివరకు కనీసం 50-60 లక్షలు వచ్చాయి నా దగ్గరికి. ఈ 10 ఏళ్లలో 50-60 లక్షలు వచ్చాయి. 2 ఫ్లాట్లు కొన్నా మినిమం నెలకు 30-40 వేలు ఉద్యోగ గ్యారెంటీ వచ్చేస్తాయి. ఎవరో అకౌంట్లో వేసేస్తారు, వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, నేనేం అడగను. వాళ్ళకే ఏదో అనిపించంగానే వాళ్ళ అకౌంట్ ఉంటుంది, వాళ్ళు వేసేస్తారు, అడగాల్సిన అవసరం లే, పత్రిసారం చూస్తున్నారు అవునా కదా. సో ఆటోమేటిక్ ఫలితాలు, ఫలితం మీద దృష్టి ఉండకూడదు, దృష్టి నా మీద, నా బాడీ, నా మైండ్ దివ్యంతో వెలుగుతుందా లేదా, ఆఫ్ ఉందా ఆన్లో ఉందా, అంటే ఆఫ్ ఉంటే ఎందుకురా ఈ జీవితం అన్నట్టు ఉందా, దివ్యంగా ఉందా లైఫ్, ఒకవేళ రోగం ఉన్నా దివ్యంగా ఆ రోగంలో అనుభవిస్తున్నాను లేదా. సో అట్లా నేను ఆ దివ్యత్వంలో నేనుంటే చాలు, ఈ శక్తి ఎక్కడికో వెళ్తుంది. ఎవరెవరికో మీరందరు బీదవాళ్ళు సపోజ్ నాకు ఇవ్వలేరు, బట్ ఎవడండి ఇక్కడ క్లాస్ చెప్తుంటే ఎవడండి ఇంకా అమెరికా నుంచి 10,000 అకౌంట్లో వేసేస్తాడు, ఇప్పుడు మొన్న ఒక ఎంతో 10-20 మంది వచ్చారు, అందరు బీదవాళ్ళు వచ్చారు. వరంగల్ మా ఇంట్లో ఉంచుకొని, హైదరాబాద్లో మా ఇంట్లో ఉంచుకొని అందరికీ మా బ్రదరు పౌరోహిత్యం చేస్తుంటారు. నాకేవో బట్టలు వస్తుంటాయి, షాళ్ళు వస్తుంటాయి, అవన్నీ వాళ్ళకి దానం చేసి వాళ్ళు డబ్బులు ఇస్తా. అంత అలాంటి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తా అంటే, నీ అమ్మ మీరే కూలి పని చేసుకునేవాళ్ళు, నాకా ఎట్ నాకు అవసరం లేదు పో అని అన్నీ చేసి పంపించాను. ఖాళీ చేశాను ఇల్లంతా, ఖాళీ మొత్తం మా బ్రదర్ పౌరోహిత్యం ఇంటి నిండా ఉన్నాయి దౌదలు. అన్నీ ఖాళీ చేసే వరకు తెల్లారు వాడు ఫోన్ చేసినారు, 10,000 అకౌంట్లు ఎత్తున్నా అని వేశాడు. చూడండి, అంటే కష్టం ఎక్కడ పడ్డా? మీతోటి. ఫలితం ఎక్కడ వచ్చింది? ఎక్కడి నుంచో వచ్చింది, నాకు అనవసరం. అది ఫలితం నాకు అనవసరం, నా వంతు. నాకు అవకాశం ఇచ్చారు ఆ తల్లి, 3 రోజులు నాకు అవకాశం ఇచ్చింది ఇక్కడ ఉండమని. మీరందరూ ఏదో మీకు బుద్ధి లేక 3 రోజులు నాతోటి ఉంటున్నారు. నా వంతు ఇదే, నా దగ్గర ఎవరు వచ్చారో వాళ్ళతోటి సంతృప్తి పరచడము, నా దివ్యత్వాన్ని నేను తెలుసుకుందాన్ని దివ్యంగా మీకు ప్రజెంట్ చేయడమే నా పని, అంతే. ఇక నాకేది అవసరమో అది నా డ్యూటీ కాదు, అది ఎవరి డ్యూటీ? దైవం డ్యూటీ. ఒకవేళ నేనే దైవం అయిపోయినా ఇక ఆనంద స్థితిలో ఉంటూ అన్నీ చూస్ చేసుకుంటాను. నాకు డబ్బు కావాలి వద్దు న్యూట్రల్, 3 అనుకుంటా. డబ్బు కావాలి వద్దు న్యూట్రల్, ప్యూర్గా ఉంటా. ఆ ప్యూరిటీ ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేస్తుంది మనకి ఏది అవసరమో. ఉదాహరణకు ఆ పాప ఉంది, చిన్నపిల్లలు ఇంటికి వెళ్తారు, మీరు ఏం చేస్తారు? ఎంత దరిద్రుడైనా ఏం చేస్తాడు? ఓ చాక్లెట్ అన్నా తీసుకెళ్తాడు. అట్లాగే ఈ దరిద్రుడు ఎలా కనబడతాడు అందరికీ? చిన్నపిల్లలాగా స్వచ్ఛంగా కనబడతాడు. ఇంత ఏదో మాటలు మాట్లాడుతున్నా, ఎవరికి ఏదంటే అది ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా. అర్థమైంది లేదు? సో మనం అడగాల్సిన అవసరం లే. నా దృష్టి కేవలం నేను స్వచ్ఛంగా ఉన్నాను లేదా దివ్యంగా ఉన్నాను లేదా, నా వంతా అదే టార్గెట్. అర్థమైంది లేదు? ఓకేనా? సో ఇది కర్మ సిద్ధాంతము. ఇది మీరు చేయగలిగారా? ఇది మీరు దీన్ని అనుభవించగలిగారా? నేను చెప్పినట్టు ఆ కర్మని ఇంకా ఎట్లా అనుభవించాలనే సబ్జెక్టు చాలా ఉంది. అది మీరు వెబ్సైట్లోకి వెళ్తే దాన్ని ఎట్లా అనుభవించాలి అనేది క్లియర్గా ఉంది. నిన్న పెట్టి ఎలా అనుభవించాలని ఒక ఆడియో ఉంది. అలా అదే దివ్యంగా డెలివరీ టైంలో అనుభవించినట్టే. ఇక ప్రేమగా అంటే ఎప్పుడు ప్రేమతో నొప్పైపోయినప్పుడు ఈ అని అనుభవించలేదు, దాంట్లోనే ఉండాలి మంటే మంటకు తగ్గట్టుగా. అర్థమైంది లేదా? ఎప్పుడు ఇట్లనే అనుభవించడం సాధ్యం కాదు, కొద్ది ఎక్కువనప్పుడు అనుభవించడం సాధ్యం అవుతుందా? ఈ పిల్లలు దివ్యంగా అనుభవిస్తున్నారు వాళ్ళు, ఏడిపోతే బొర్లుతారు ఎట్లా? 100% ఏడిపే. ఎవడని చూస్తున్నాడా పక్కకు? ఈ చూపులు ఉండవు, ఎవడు చూస్తే ఉడుకు అని. అట్లాగే మీరు కూడా అట్లానే అందరి ముందు మీరేడవకండి, ఆ పని చేయకండి. చెప్పాను కదా ఒంటరిగా కూర్చొని ఏడ్చేసి దాని ద్వారా మీ టార్గెట్ ఏడుపును ఉపయోగించుకొని దైవం దారి చేయడం. ఎప్పుడైతే ఏడుపును ఉపయోగించుకుని దైవం దారి చేరారు అప్పుడు ఏమవుతుంది? అది దివ్యమైన ఏడుపు. దాని ద్వారా గతంలో ఏడిస్తే అపశకునాలు ఏవో చెడు జరిగాయి కదా, అన్ని కర్మలు దగ్ధమైపోయి. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? అట్లా ప్రతి దాని ద్వారా దైవం దగ్గర చేరండి. రైట్, ఇది కర్మ సిద్ధాంతం అయిపోయింది. ఆగండి, ఇప్పుడు డౌట్స్ అడగండి. ఇక మీరు ఏదో అడిగారు? లేదు లేదు, ఎవరి కర్మ వాడితే మీరు తీసు, మీరు వస్తుందని భావిస్తే వస్తుంది, లేకుంటే రా. తలరాత ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారు తల్లిదండ్రుల పాపాలు నాకు వస్తాయి అంటే వస్తాయి, అది నెక్స్ట్ జన్మకు సంచిలో స్టోర్ అయ్యి నెక్స్ట్ జన్మకు వస్తాయి. మీరు అనుకుంటే వేడుబో ఆడ తలరాత ఆడితే నాకు సంబంధం లేదనుకుంటే అనుకొని మీరు నేను చెప్పింది చేస్తే మీ కర్మ ఎలా డిలీట్ అయితే ఏంటి కదా, వాడు ఇంకోటి కర్మ నీకేంటి? ఎవడి కర్మ అయినా డిలీట్ చేసి నేను చెప్పింది చేస్తే. ఓకేనా? రైట్. అవును. సో నేనేమంటున్నానంటే జీతాన్ని ఆశిస్తే భవిష్యత్తు క్రియేట్ అవుతుంది. నేను జీతాన్ని ఆశిస్తున్నా ఆశించట్లే న్యూట్రల్ అనుకోని నేను చెప్పినట్టు చేస్తే అప్పుడు కూడా జీతం ఎలాగో వచ్చేసి వస్తుంది కదా, నెల గంగని ఇచ్చేస్తారా లేదా? కానీ కొత్తగా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇంకా ఎక్స్ట్రా. ఇప్పుడు నాకు నెలకు 30,000 వస్తాయి సపోజ్ శాలరీ, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కాకుండా నేను నా జీతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా చేయట్లే న్యూట్రల్ అనుకుని చేశారనుకోండి, ఆ జీతం పాటు సడన్గా ఈవినింగ్ ట్యూషన్లు చెప్పి ఇంకా 100,000 సంపాదిస్తారేమో, ఎక్కువ రావచ్చు కదా. లేదా ఆ జాబ్లోనే ఇంక్రిమెంట్ వచ్చి ఇంకేదైనా కొత్తగా జాబ్ ఊహించిన వేలో శాలరీ పెంచవచ్చు కదా. ఆ చంద్రబాబు నాయుడు పెంచే అవకాశం ఉందా లేదా? మీరు ఫిక్స్ ఎందుకు అవుతారు? ఆశించకుండా ఉంటే పెరిగే అవకాశం కూడా ఉంది కదా. సో మీరు ఫిక్స్ కాకండి అంటున్నా. ఆశించొద్దు అంటే అర్థం ఏంటి? ఫిక్స్ కాకుండా నాకు ఇంత వస్తుంది అని ఫిక్స్ కాకుండా నాకు జీతం వస్తుంది రాదు న్యూట్రల్ అనుకొని మీరు ప్రజెంట్లో వర్తమానంలో కర్మ చేయండి. ఆ సపోజు మీరు చెప్తూ ఉంటే పిల్లలకు సూపర్గా రిజల్ట్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వం స్పెషల్ అవార్డు ఇస్తుంది మీకు, దాంతోపాటు ఒక డబ్బు మూట కూడా కొద్దిగా ఇస్తుంది కదా, అంటే శాలరీ పెరిగినట్టా లేదా? అవునా కదా. మరి దరిద్రంగా ఫిక్సింగ్ ఎందుకు అవడం? ఆశించొద్దన్నాడు, ఇవ్వద్దని చెప్పలే, ఇవ్వడని చెప్పలే ఆయనే. నువ్వు ఫలితాన్ని ఆశించకు, బట్ నీకు ఏదో వస్తుంది నీ దగ్గరికి, వచ్చుడు మాత్రం గ్యారంటీ. ఆ వచ్చేది తలలతలో ఉన్నది వస్తుందా లేదా పరమాత్మ ఇస్తాడా అనేది మీరు చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. పాపపుణ్యాల స్థాయిలో ఉంటే తలరాతలు ఎంత ఉంటే అదే వస్తుంది. సపోజ్ తలరాతలు చెప్పచ్చా, శాలరీ వచ్చేది లేదనుకో నెక్స్ట్ మంత్, ఎప్పుడు రాదు నెక్స్ట్ మంత్ శాలరీ? ఎప్పుడు రాదు నెక్స్ట్ మంత్ శాలరీ? ఉద్యోగం ఏదో అప్పో ఏదో చేసి ఆ సారి ఏదో లంచం తీసుకొని ఉద్యోగం ఓడింది అనుకో, అప్పుడేమవుతుంది? జీతం సస్పెండ్లో పెడతారు. జీతం వస్తుందా నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ మంత్ వస్తుందా? రాదు కదా, మరి తలరాత్రది వచ్చింది. సో మీరు ఫలితాన్ని ఆశించి చేస్తున్నారు చాలామంది. ఏమైంది? చాలామంది ఉద్యోగాలు పోయినాయలేదా? అవునా? పెన్షన్లు కూడా రావట్లేదు కొంతమందికి. ఈ మధ్యలో నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు. అంటే ఏమైంది? నువ్వు ఆశించినా కూడా ఏమైంది అక్కడ? అల్టిమేట్గా ఉద్యోగ శాలరీ కూడా రాలేదు కదా. సో కాబట్టే నేనేమంటున్నా, నువ్వు ఏం ఆశించకు. ఆశిస్తే ఏదైనా జరుగుతుంది, ఆశించినా ఏదైనా జరుగుతుంది. ఏంటి నెగిటివ్ మీ నెల శాలరీ రావచ్చు, రాకపోవచ్చు, పెరగవచ్చు, అది కూడా ఛాన్స్ ఉంది కదా. అట్లా కాకుండా ఆశించకుండా మీరు దివ్యమైన కర్మ, దైవం దగ్గర చేరే కర్మ చేశారనుకో, అప్పుడు ఏం చేస్తాడు? అతను గత జన్మలో ఉద్యోగం పోయేది ఉన్నదేమో, పాపాలు చేసావు, ఉద్యోగం పోయేది ఉండవచ్చు, లేదా 30,000 శాలరీ రావాలి ఉండవచ్చు. కానీ అదంతా డిలీట్ చేసి పరమాత్మ ఏం చేస్తాడు? మీ దాని తగ్గట్టుగా మెచ్చి, మీ కర్మకు మెచ్చి మీకు గిఫ్ట్లు ఇస్తుంటాడు. ఎక్స్ట్రా గిఫ్ట్లు, ఊహించని గిఫ్ట్లు. అర్థమైంది కదా? సో ఊహించని గిఫ్ట్లు వస్తాయి. ఇక్కడ మీరు నిజంగా దైవం ప్రత్యక్షం అయితే, కరెక్ట్గా నేను చెప్పిన సాధన చేస్తే, డెఫినెట్గా ఊహించని గిఫ్ట్లు వస్తాయి. నాకైతే వస్తున్నాయి. అర్థమైంది? నాకైతే వస్తున్నాయి. మాకేం తెలియదు, నెలకు 20-25 రోజులు ఏం లేనట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ బిజినెస్ చేస్తుంటారు. ఎట్లా చేస్తుంటారంటే, ఏంది గిరాక్ వస్తే ఏంది, రాకుంటే ఏంది, బ్రహ్మానందంలో నేను ఉన్నా. అడ్డమైన ఆడియోలన్నీ వింటుంటారు. ఏ ఆడియోలు? ఏ ఆడియోలు? శ్రీధర్ ఆడియోలు వింటుంటారు ఏదో వాళ్ళు. బిజినెస్ కూడా చేయరు, బిజినెస్ మీద దృష్టి లేదు. దృష్టి అంతా దేని మీద ఉంది? పరమాత్మ ఎవడు, వాడు ఎవడు, వాడి గురించి ఏంది, వాడు బుద్ధి పెంచుకోవడం ఏంటి, ఇదే పని. ఆఫీస్ షాప్లో కూడా కూర్చొని మనుషులా పశువులా అండి? డబ్బు ఆశ అసలే లేదు. అంతా దేవుడు పిచ్చి పట్టుకుంది, ఏంది వెరైటీ కదా. సో రాకపోని వస్తే రాకుంటే మంచి కూర్చొని సార్ గిరాకీ అయితే సార్, కాకుంటే సార్, పక్కోటి షాప్కి వెళ్తే నా షాప్కి వెళ్తే అంతా ఒకటే కదా, నేను వాడు ఒకటే కదా అనుకుని చేస్తున్నారు బిజినెస్లు. సాయంత్రం వరకు 5 వరకు ఎవరు రారట ఏదోవాళ్ళు? సడన్గా ఆ గంటలోనే రోజంతా వచ్చే గిరాకీ వచ్చేస్తుందట, అంతకంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందట. చూడండి, నేనే ఆశ్చర్యపోయి. కావాలంటే ఆ ఆడియోలు వినండి, దాంట్లో ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళు ఏం, ఒక గంటనే, మిగతా టైం ఫ్రీ టైం మంచి కూర్చొని వీడు ఏం చేస్తున్నాడు పెట్టుకొని, ఆహా ఏం క్లాస్ సార్, ఏం చెప్పేవారు సార్, వాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఆ ఆడియోలు వింటుంటేనే. సో అంటే నువ్వేం చేస్తున్నావు? దైవం దగ్గర చేరడం మీదనే దృష్టి. బట్ ఏమవుతుంది అల్టిమేట్గా? నీ సాధనకు మెచ్చి, నీ తపనకు మెచ్చి పరమాత్మ ఎంతసేపు అటు పోయేవాడిని ఇట్లా లాక్కొస్తాడు. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక మెడికల్ షాప్ ఎగ్జాంపుల్ చెప్పానా? ఒకడు మెడికల్ షాప్ పెట్టాడు మొన్న, నాకు వెళ్ళాక నాకు చెప్పాడు. అంతవరకు నాకు తెలియదు వాళ్ళు ఎవరో. సడన్గా నేను అక్కడికి వెళ్ళాను వాళ్ళ ఊరికి. వెళ్తే అక్కడ ఏమైంది, అతను నాకు చెప్తున్నాడు ఆయన అనుభవం. నేను అనుకోకుండా అక్కడికి వెళ్తే వాళ్ళు, సార్ మా ఇంటికి రండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటే సరే వెళ్ళాను వాళ్ళ ఇంట్లో. ఉంటే ఆయన అనుభవం చెప్పాడు. వాళ్ళకి మెడికల్ షాప్ అట 10 డాక్టర్లతో లింకు. ఇక అప్పుడు ఎట్లా ఉంటుంది ఇన్కము? ఇన్కమే ఇన్కము. ఇక వాడు రాసుడు, వీడు ఇదే పని. ఇంకా వాళ్ళ కడమ గాలి ఏమైంది, ఏమైందో ఏంటో, 10 డాక్టర్లు కట్ అయిపోయారట. ఈ లోపల వాడి కర్మగాలి నా ఆడియోలు వచ్చాయి. ఇక వాడేం చేస్తున్నాడు, ఆడియోలు వింటున్నాడు, చేస్తున్నాడు. చేయంగానే వాడి దగ్గర ఒకడో ఇద్దరు ఇట్లాగ వస్తారు కదా, ఈయన మెడిసిన్ ఇస్తే తగ్గుతుందట వాడికి. డాక్టర్ ఎవడో రాసింది, వీడి చేతి ద్వారా ఇవ్వగానే వాడు తగ్గంగానే వాడు ఎవడికో చెప్పి, వాడు ఎవడికో చెప్పి, అట్లా 2-3 కిలోమీటర్ల దూరం నుంచి వీడి దగ్గరకు వస్తున్నారు మెడిసిన్స్ తీసుకోవడానికి. వీడి దగ్గర రాగానే మెడిసిన్ అమ్మడమే కాకుండా, కాదు ఇట్లా అనుకో, ఇట్లా అనుకో అనేదో చెప్తున్నాడట. వీడి మాటలు కూడా నచ్చి అందరూ వచ్చేసి, సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, డాక్టర్లు ఉన్నదానికంటే అంతకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది సార్ అన్నాడు. అర్థమైందా లేదా? అంటే దివ్యమైన కర్మ అయిందా లేదా? వాడు దృష్టి రాకుంటే రాకపోయింది, వస్తేంది రాకుంటేంది. అంత నా టార్గెట్ దైవం దగ్గర చేరడం అంతే. సో నేను దైవం దగ్గర చేరాలంటే నాకు జ్ఞానం తెలియాలి. కానీ జ్ఞానం తెలియాలంటే శ్రీధర ఆడియోలు వినాలి. శ్రీధర ఆడియోలు వినడం, ఆచరణ చేయడం, ఆచరణ ఆచరణ, ఇదే పని వాడి పని. ఆటోమేటిక్గా సూపర్ ఇల్లు కట్టాడు, 50 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు. ఆ ఇల్లుని చూస్తే వెలిగిపోతున్నాడు. అర్థమైంది లేదు? సో చూడండి, భగవంతుడు తోడుండి, తోడంటే ఉన్నాడా లేదా ఎట్లా తెలుస్తుంది? మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు, ఆ కష్టంలో కూడా ఆ జ్వరాన్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు అన్నట్టు. దాన్ని ఆయనకి ఏదో నొప్పి, ఇదంతా నొప్పి వచ్చేదట, ఎన్నో ఏళ్ళ నుంచిందట నొప్పి, నేను చెప్పింది చేయగానే వారం రోజులు తగ్గిందట, అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు సార్ అని చెప్పి. సో వాళ్ళ ఆవిడ కొద్దిగా యాప అనేదట, నేను వెళ్ళాను, వెళ్ళి ఏం చేశాను, ఆమె పూజలు చేస్తుంది, ఈయనే ధ్యానం. ఏ నువ్వు పూజలు వదిలే, ధ్యానం చేయని, ఇదే మెంటాలిటీ చెప్పాడు పాప ఆయనకు. తెలియక నా ఆడియోలో ఎక్కడ వినలేదట ఆ మాట, నేను చెప్పాను కానీ ఆయన మిషన్లు వినలే. ఇక నేను ఆవిడకి వెళ్ళంగానే, అమ్మ పూజ అట్లా కాదు, ఇట్లా చేయి, ఎట్లా చేయి, ఇట్లా చేయని చెప్పా, ధ్యానం చేయమని చెప్పలే నేను. చెప్పాను కదా ఆల్రెడీ నిన్న నిన్న చెప్పానా పూజల ద్వారా దైవం దగ్గర చేరాలి నిరాకారం చూడాలని కొద్దిగా చెప్పాను కదా. అలా చెప్పేవారికి ఆమె ఫ్లాటు ఫ్లాట్ అయిపోయి అందరికంటే ముందు క్లాస్కి వచ్చి కూర్చుంది అక్కడ. అంతవరకు ఏ క్లాస్కి రాలేదు, రేపో నేను క్లాస్కి రానిపో ధ్యాన క్లాస్కి అందట. అట్లాంటిది అంతకుముందు అందరికంటే ముందు వచ్చి లాస్ట్ వరకు ఉండి వాళ్ళ ఇంట్లో రెండు రోజులు ఆమె కూడా నన్ను ఉండమని చెప్పింది. అర్థమైంది కదా, ఎవరిని ఎట్లా కొట్టాలో అట్లా కొట్టేస్తున్నాం అన్నట్టు అట్లా. సో కాబట్టి సో దైవం ఉంటే దైవం ఏం చేస్తాడు, నువ్వు ఎటురా అటురా అని చెప్పాడు, నువ్వు ఏం చేస్తున్నావు అది లోతుగా చేయి, దాంట్లో దైవాన్ని చూడు, అలా చేస్తాడు. సో అన్నిటి పట్ల ప్రేమ కలిగేలా చేస్తాడు అన్నట్టు. ఓకేనా, క్లియర్గా ఉందా లేదా? క్లియర్ అర్థమైందిగా మీది. చెప్పేశాను కదా, అంతే దేనికైనా ఒకటే. ఎందుకంటే దైవం తోడు ఉంటేనే మళ్ళీ పిరమిడ్ ద్వారా పాపపు నేలన్నో వస్తాయి. అదే అర్థమైంది, దాన్ని కూడా దైవం దగ్గర చేయండి. మా పిరమిడ్ మై డియర్ పిరమిడ్ నాకు దైవం దగ్గర తీసుకెళ్ళాలనుకొని ఆ దాంట్లో వచ్చే కష్టసుఖాలు ఓడి ఇస్తా అంటాడు, ఓడి ఇవన్నీ అంటాడు, ఇవా అంటాడు అంటాడు కదా. ఆ సమాధి నేను కట్టనివా అంటాడు ఓడు, పిరమిడ్ అంటే సమాధి అంటున్నారు లేదా? సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనగానే మీకు బాధ వస్తుంది. పిరమిడ్ నువ్వు సమాధి అంటాడా, అది గుడు గుడి లాంటిది నువ్వు సమాధి అంటావా అని కోపం వచ్చిందా లేదా మీకు? అయిపోయాయి, పాప పుణ్యాలు ఇరుక్కున్నారు, వాడు అన్నదాన్ని దివ్యంగా అనుభవించారు అంటే అది అర్థమైంది. నేను ఇవన్నీ పో అంటాడు ఆవిడు, ఆయట బాధ వచ్చింది, వెళ్తారు కదా చందాల కోసం. ఆ బాధను దివ్యంగా అనుభవించాడు. ఓడే సమాధి అంటాడు, దాన్ని దివ్యంగా అనుభవించాడు. ఓడే 10 రూపాయలు ఇస్తాడు, నీ అమ్మ నా కొడక నువ్వు శివుడికేమో 100,000 రూపాయలు ఇస్తావు, నాకేమో 10 ఇస్తావా అని బండబూతులు తిట్టారు. కర్మ పాపం వచ్చేసింది, మీకు దైవం రావట్లేదు, పాపపుణ్యాలు వస్తున్నాయి. పిరమిడ్ కడితే ఇంకా పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఆ పిరమిడ్ పైన ఇంట్లో పైన కట్టుకొని ఇంట్లో ఉంటే ఇంకా కష్టాలు ఎక్కువైతున్నాయి. ఎందుకంటే ఆ పిరమిడ్ ఉండేవారికి ఇంటికి వచ్చేస్తారు జనాలు, రాగానే ఓడు ఓడికిటి పట్టుకొని వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు. కొందరు ఇంట్లో అలాగే మొన్న నా క్లాసు ఒకరు ఇంట్లో పెడితే బాటిల్ పట్టుకొని వెళ్ళిపోయారు, అలా కూడా ఉంటారు మనుషులు. ఉండగానే ఆయన ఏం చేశాడు, ఈ అమ్మ ఇట్లుంటారా ఈ ధ్యానంలో కూడా, ఇంకా బాటిల్ ఎడకపోతారా అని తిట్టాడు. తిట్టి దగ్గర అయిపోయింది, పాప మూట కట్టుకున్నాడా పుణ్యమా అయిపోయా. అంటే మీరు ఏం చేస్తున్నారా, చేసిన దానిలో వచ్చే కష్టసుఖాలను దివ్యంగా అనుభవిస్తున్నారా దరిద్రంగా అనుభవిస్తున్నారు? పోతపోయిన పా బాటిల్ ముందు దాన్ని అనుభవించు, దాన్ని అనుభవిస్తే దేవుడు వస్తాడు కదా. దేవుడు వచ్చాక ఈ బాటిల్ లేదు 100 బాటిల్ కూడా వచ్చు కొత్తగా, అవునా కదా. సో ఆ కర్మ మీరు చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, తిరుగుతున్నారు పొగొడుతున్నారు. అలాగే పిరమిడ్ కట్టి మళ్ళీ దాని కూర్చొని నా కొడుకు ఇట్లా చేశాడు అలా పాడు చేశాడు ఇలా పాడు చేశాడు బండబూతులు తిట్టుకుంటూ కూర్చున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? దేవుడు తోడు కనిపెట్టు, ఏదో పిరమిడ్లు కడితే ముక్తి వస్తుందనే ముక్తిగా సావు వస్తుంది. చాలామందికి సచ్చారు, కొందరు పిరమిడ్లకు కూలగొట్టారు తెలుసా మీకు. మొన్న ఒక ఆవిడ పిరమిడ్ కట్టుకొని అంత అయితే ఏమైంది, హైదరాబాద్లో ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, అమ్మేసుకుంది నష్టపోయి. పిరమిడ్ కడితే లాభాలు వస్తాయని చెప్పారు కదా, లాభాలు కాదు నష్టం వచ్చేసి ఇల్లు అమ్ముకుంది. ఇల్లు అమ్ముకుంగానే వాడేవాడో కొత్తోడు తీసుకొని తెల్లవారి పైకి వెళ్ళిపోయి టపా టపా పిరమిడ్ కూలగొట్టేశాడట. ఇదేంటి సార్ పిరమిడ్లో పవర్ ఉంటుంది అంటారు కదా సార్, అదంటారు కదా సార్ పిరమిడ్ కూలగొట్టడం ఏంటంటే, పిరమిడ్కి పవర్ ఇచ్చింది నువ్వు, వాడు కాదు, వాడు సమాధి అనుకుంటున్నాడు, వాడు గుడికి పవర్ ఇచ్చాడు, వాడు అందరికీ ఆ పవర్ పనిచేయదు. ఏదైనా ఆ సమాధి అయినా గుడైనా ఏదైనా ఏదైనా నువ్వు దానికి విలువిస్తేనే దానికి విలువ, నువ్వు విలువ ఇవ్వకుండా దానికి విలువ లేదు. ఒకడు రాముడికి విలువిస్తాడు, ఒకడు కృష్ణుడికి విలువిస్తాడు, ఒకడు ఏ దరిద్ర హిందూ దేవతలకు క్రిస్టియన్ దేవతలకు ఇస్తాడు, అవునా కదా ఎసారా. సో మీరు విలువిస్తేనే దేనికైనా విలువ. సో కాబట్టి పిరమిడ్ కట్టారా, ధ్యానం చేశారా, చంపారా, ఇక్కడ ఏం చేస్తున్నారో సంబంధం లేదు, ఎలా చేస్తున్నారు అనే సంబంధం. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు, చంపు అయినా ముక్తి వస్తుంది అన్నాడు. అంటే ఉద్దేశం ఏంది అక్కడ, నువ్వు దివ్యంగా చంపితే దివ్యమైన ఫలితం, దేవుడు అనే ఆదేశిస్తే నువ్వు చంపితే అప్పుడు దివ్యమైన కర్మ అవుతుంది. అర్థమైంది లేదా? సో కాబట్టి పిరమిడ్ రావాలి కాదు, పిరమిడ్ నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళు, అక్కడ ఉన్న కష్టసుఖాలను దివ్యంగా అనుభవించాలి, మళ్ళీ దివ్యంగా చూడాలి. ఒకవేళ తీసుకుపోయిన దొంగ తెలిస్తే వాణ్ణి దివ్యంగా పట్టుకెళ్ళండి, ఉండి రెడీగా చెప్పాను కదా, అవి దివ్యంగా తీసుకుంటుందట. సో కాబట్టి దివ్యంగా తీసుకొని సరే వాడని తెలిసిన దివ్యంగా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, దైవం తోడొస్తాడు. దైవం తోడొచ్చాక వాడికి పుట్టించి మళ్ళీ సారీ అమ్మ అని తెచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఇలాంటి కొత్త పదవి వస్తాయి తెలుస్తుంది కదా, ఎవరికో ఒకరికి తెలుస్తుంది కదా, అయ్యో మేడం ఇంట్లో పోయిందట మళ్ళీ ఇంకోటి వస్తుంది ఏందట. పత్రిసారి చెప్తాడు మనది కాదు మన దగ్గర ఉండదు, మనది ఏదైనా మన దగ్గరకు వస్తుంది అన్నాడు కదా, ఆవిది కాదు కాబట్టి నాకు పట్టుకెళ్ళాలనిపించింది, నాదేం తప్పు, మీది కాదు కాబట్టి పోయింది, మీదైతే మీ దగ్గరే ఉంటుంది కదా. అర్థమైంది కదా. సో కాబట్టి దైవం తోడు మీద దృష్టి పెట్టండి. ఓకేనా, ఇంకా ఇక అన్ని భగవంతుడు నిర్ణయించింది కాదు, మీ కర్మ ఫలితాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మామూలుగా. సో సపోజ్ నా ఆయుష్ ఇవాళతోటే అంతం ఉందనుకో, ఎగ్జాంపుల్ ఇవాళ ఆఖరి డే, మీకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం, అందుకే నేనే వేసుకుంటాను నేను. సో నేను దైవం దగ్గర చేరితే డెఫినెట్గా నా ఇష్టం మార్చగలుగుతాడు. ఆ దైవం బయట రాముడు కృష్ణుడు బుద్ధుడు అని చెప్పేది, నీ ఆత్మ దగ్గరికే నువ్వు చేరాలి. బయట శివుడికి కూడా అంత సీన్ లేదు, ముందే చెప్తున్నాడు ఆయన, నేను నీ ఆయుష్ ఇవ్వలేము. అది ఇవ్వాలి అంటే చాలా పెద్ద ఎత్తున మీరు లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి తప్ప ఎవరో ఒకళ్ళు ఇద్దరు. బట్ నీ ఆత్మకు నీ తలరాత్రని డిలీట్ చేసే టాలెంట్ ఉంది, ఎవడ ఆత్మకు వాడు. సో సపోజ్ ఇవాళ నాది ఆఖరి జన్మ ఏదున్నా నువ్వు ఆత్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయుష్ కూడా పెరుగుతుంది. అర్థమైంది? ఇంకా ఇప్పుడు అది గుర్తు చేసుకొని ఆ తప్పును దివ్యంగా అనుభవించు, కథ కర్మట దగ్గం. గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకొని ఒకసారి ఒప్పులను కూడా గుర్తు చేసుకోవాలి, పాపాలను కూడా. ఆ పాపాలను కూడా దగ్ధం చేయాలి. పాపం ద్వారా దైవం దగ్గర చేరాలి, పుణ్యం ద్వారా దైవం దగ్గర చేరాలి. పుణ్యం చేశారు కదా, ఆ పుణ్యాన్ని కూడా వదలొద్దు, అది ఆ పాజిటివ్గా అట్లా పెట్టుకోకూడదు, దాన్ని కూడా ప్యూర్గా చేయాలి. అలాగే నెగిటివ్ని కూడా ప్యూర్ చేయాలి. ఒకసారి గుర్తు చేసుకొని ఎలా గుర్తుకొచ్చి వస్తాయి కదా, కళ్ళు మూసుకోగానే అవేయాలి. సో గుర్తు చేసుకొని ఆ పాపాన్ని దివ్యంగా, మై డియర్ పాపం నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళి అంతే, చెప్పుకోవడం అనుభవించడం, చెప్పుకోవడం అనుభవించడం, ఇదే పని. ఓకేనా? ఇలా చేశారా మొత్తం కర్మలన్నీ దగ్ధం. దేవుడు వచ్చాక ఇక దగ్ధం కానీ ఉంటుంది. ఆ దేవుడు రాముడు కాదు, కృష్ణుడు. ముందే రాముడు కనబడ్డాడు, కృష్ణుడు కనబడ్డాడు. దరిద్రం మిసలు చెప్పకండి నాకు, వాడు కనబడితే ఏం చేయలేరు మీకు, చిన్న ఫలితాలే వాళ్ళు ఇచ్చేది. నిరాకారం, ఆనంద స్వరూపం కావాలి. ఓకేనా? ఆనందం ప్రత్యక్షం కావాలి, ఈ కోతి ప్రత్యక్షం కావాలి. ఆత్మక్షాంతి లేదు, బింతి లేదు. ఎవడు చెప్పాడు దరిద్రం మాటలు? అజ్ఞానులు చెప్పే మాట. ఆత్మ కాదు, జీవాత్మకు శాంతులు ఉంటాయి, ఆత్మకు శాంతి ఉండదు. ఆత్మ గురించి కృష్ణుడు భగవద్గీతలు ఏం చెప్పాడు? ఆత్మను శస్త్రము, అగ్ని, వాయువు. మరి ఆత్మ సచ్చిదానంద దానికి ఏది అంటుందని చెప్పాడు. ఈ బోడి శాంతి ఎందుకు దానికి? ఆత్మశాంతి కాదు, జీవాత్మ శాంతి కలగాలి. ఆత్మ అంటే ఇక డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఆత్మ అంటే ఏంది? చచ్చిపోయేటప్పుడు పోయేది ఆత్మ అనుకుంటున్నారు, కాదు, జీవాత్మ పోతుంటుంది. దాంట్లోనే ఆత్మ ఉంటుంది, ఎక్కడో లేదు. ఆత్మ ఎప్పుడు సచ్చిదానందం, దానికి ఏది అంటదు, జీవాత్మక అంటుంది. సో జీవాత్మకు శాంతి చేకూరాలి అంట అన్నట్టు దాని అర్థం. వాడు అలా చెప్తున్నాడు, వాడేమో శ్రీకృష్ణుడు ఏమో భగవద్గీతలు ఏం చెప్పాడు? ఆత్మ సచ్చిదానంద, దానికి పంచభూతాలు ఏదంటుంది అన్నాడు. అవునా కదా? మరి దుఃఖం ఎక్కడ అంటుంది? పంచభూతాలు ఏంటని అప్పుడు దుఃఖ సుఖాలు అంటావు, సుఖ దుఃఖాలు అంటావు, కర్మలే లేవు దానికి, ఆనందమే అక్కడ. శరీరం కూడా లేదు, జీవాత్మకు ఉంది. నువ్వు చచ్చాక శరీరం ఎక్కడ తెచ్చింది? చనిపోయాక శరీరం లేదు కదా, చెప్పాను కదా నిన్న ఆల్రెడీ. ఒక గుణాన్ని పట్టుకొని మిగతా రెండు గుణాలతో ఫైటింగ్ చేయడం, అది జీవాత్మ. అది పాపపుణ్యాల్లో ఇరుక్కుంది కాబట్టి దానికి సుఖ దుఃఖాలు ఉంటాయి, ఉంటాయి. దానికి శాంతి చేయాలని ఏదో అంటాం. నువ్వు ఎంత చెప్పినా చేసిన అడ్డమైన పాపాలు అక్కడే ఉంటాయి, చచ్చిలో శాంతి కలగదు, అది పోదు. ఇక అది ఇప్పుడు వద్దు సార్, టాపిక్లు చాలా ఉన్నాయి అవి. దానికి అవన్నీ ఆడియోస్ ఉన్నాయి, ఉన్నాయి, ఆల్రెడీ చెప్పినవి ఉన్నాయి, అవన్నీ వినండి. చచ్చాక ఏం జరుగుతుంది ఏంది అనేది అన్నీ పెట్టే దాంట్లో, నా వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఓన్లీ కర్మ వరకే అడగండి. వాదించి చెప్పడం కాదు, ముందు అనుభవంలో తెలుసుకోండి. ఎందుకంటే అది చెప్పలేరు, అంత ఈజీ కాదు. అనుభవ జ్ఞానం ఉంటే పవర్ ఉంటుంది. ఇది ఎందుకంటే పాపం కాదంటావా అంటాడు వాడు, చంపడం పాపం కాదా అంటాడు, నువ్వేం చెప్తావు ఆన్సరు? నీకు ఆ క్లారిటీ ఉండాలి, అనుభవంలో ఉండాలి. చూడు నేను చెడు పాపమే ఇది చేసా, కానీ నీకు ఈ రిజల్ట్ వచ్చింది, నాకు ఈ రిజల్ట్ వచ్చింది, నేను దేవుడిని తిట్టా, ఇక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తిడితే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకో, అరే తిడితే దేవుడు వస్తాడా? మామూలుగా అయితే రాడు కదా, లాజికల్ మైండ్ ప్రకారం. తిడితే పాపం, పాపం రిటర్న్ రావాలి, కానీ దేవుడు రిటర్న్ వచ్చాడు అనుకో, అప్పుడు ఏమంటావు? అరే ఏదావా నేను తిట్టాను, కానీ ఎట్లా తిట్టా, ఏ స్థితిలో ఉండి తిట్టా, ఇంకో ఇలా అనుకొని తిట్టా, ఈ స్థితిలో తిట్టా, కాబట్టే దేవుడు వచ్చాడు. అది ఎప్పుడు మీరు వర్ణించగలుగుతారు? అనుభవంలో ఉంటే, లేకుండా వర్ణించలేరు. అర్థమైంది కదా? సో తొందరపడి ఇప్పుడే ఏం చెప్పకుండా మూడు మూడు ఏదో అనుకోమని చెప్పండి. దీన్ని మీరు నేను చెప్పినట్టు సాధన చేయండి, మీకు ఫలితాలు వస్తుంటే ఆ పవర్ పెరుగుతుంది మాటల్లో. అప్పుడు ఎవరినైనా కన్విన్స్ చేయగలుగుతారు. ఆయన మామూలు మనిషి కాదు, 80 ఏళ్ళ మనిషి. నేను ఆయన మాటలు విని ఆశ్చర్యపోయినా, పెద్ద పెద్ద సంస్థలు తిరిగి వచ్చినాడు ఆయన. ఆయన ధర్మ సందేహం ఒక చిన్న అడిగాడు, క్వశ్చన్ అడిగాడు, ఒక్క మాటలోనే కథ చాలా సార్ సూపర్ చెప్పారు సార్, మొత్తం అర్థమైపోయింది అన్నాడు ఆయన. అన్నాడా లేదా నిన్న? ఫ్లాట్ అయిపోయాడు, చెప్తూ చెప్తుంటే ఆనంద భాషలు వచ్చాయి నాకు. సో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా నోరు మించగలుగుతున్నాను, వాళ్ళను అర్థం చేయించగలుగుతున్నట్టు అర్థం ఏంటి? నా అనుభవ జ్ఞానం ఇది, ఏదో నా ఆత్మ చెప్తే సరిపోదు, అది నేను అనుభవంలో కూడా తెలుసుకొని నేను కూడా ఆత్మ అయిపోతున్నాను కాబట్టి. ఓకేనా? ఇప్పుడే తొందరపడకండి, ఆ డీపర్ సబ్జెక్ట్ టచ్ చేయకండి. పై పై మూడు మూడు అనుకోండి, అదైతే తెలుసు కదా సింపుల్గా, లాజికల్ మైండ్ మతి మరుపు మెమొరీ పవర్ న్యూట్రల్ ఇవి అర్థం చేయించగలుగుతారు కదా. ముందు ఈ స్థాయిలో చేస్తూ మీరు కూడా అనుభవంలో చేస్తూ రిజల్ట్స్ వస్తుంటే అప్పుడు 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకా అదే పాత్రను నేను చెప్పినట్టు అనుభవించండి, దివ్యంగా చేయండి ఆ పాత్రను, ఇష్టంగా అనుభవించండి ఆ పాత్రలో. ఏం కనపడుతున్నాయి? మీరు వేసే పాత్రలా, మీరు చూసే పాత్రలా? మీరు వేసే కనబడి చేస్తున్నాయి కదా. అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు నాతో అడుగుతున్నారు, కనబడట్లేదా? లేదా నేను తిడుతున్నా అది కనబడుతుంది, నేనే నా యాక్షన్స్ కనబడుతున్నాయి కదా, దానివల్ల మీ లోపల రేగుతున్నాయి కదా మంచి చెడులు. ఇప్పుడు నేను తిట్టాను అనుకో, మీకు కోపం వస్తుందా లేదా? నా విషయం పక్కన పెట్టండి, మామూలుగా ఎవరినైనా ఎవరైనా తిడితే కోపం వచ్చిందా, వచ్చిందా లేదా, శాంతం వచ్చిందా, దాన్ని అనుభవించండి నేను చెప్పినట్టు అంతే. వాడు ఏదైనా చేయండి, మీ లోపల ఏదైతే పుడుతుందో దాన్ని దివ్యంగా అనుభవించాలి నేను చెప్పేది. అది అర్థమైంది కదా? అది ఆ బాధను ఆ కష్టాన్ని ఆ సుఖాన్ని దివ్యంగా అనుభవించండి. మీ లోపల ఏదైనా ఉండే భావాలు కానీ ఏదైనా లోపల ఏది ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ను అనుభవించాలి. లోపల అనుభవం ఏదైతే అనుభవం పొందినా, కష్టాన్న ఆ సుఖాన్న ఏదో అనుభవం ఉంటుంది, ఏడవాలి. ఒంటరిగా ఏడిస్తే బెటర్, ఎవరైనా ఉంటే చెప్పుకోవచ్చు, బట్ అది కూడా అంతే చెప్పుకో, ఎవరైనా ఉంటే చెప్పుకోవచ్చు ఏడవచ్చు, బట్ వాడు వాడికి ఇబ్బందా, వాడు ఎంజాయ్ చేస్తున్నాడా అదా చూడాలి. ఏడుతుంటే ఇద్దరిద్దరం ఉండే ఎప్పుడు నా ముందు కలిసి ఏడుతూనే ఉంటుంది. అని తిట్టుకుంటున్నాడు అనుకో సపోజ్, వాడి ముందర ఎందుకు ఏడవాలి? వాళ్ళు నేనైతే కొట్టి తీడు ఏడు ఏడు అంటుంటా, ఎంకరేజ్ చేస్తా, నేను ఏడుపుని ఎంకరేజ్ చేస్తా. ఎందుకు అరే నవ్వనియండి, పర్వాలే అది నవ్వ, ఇన్సల్ట్ కాదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఏం పర్వాలేదు నాకు అనిపిస్తుంది. అక్కడ నేను ఏమైనా ఉంటే నేను చెప్తా, ఇన్సల్ట్ చేసినట్టు నాకు అనిపించట్లే, ఎందుకంటే ఆమె న్యాచురల్గా ఇప్పుడు నేను ఉంటే ఏడిపిస్తాను కావాలని. వినండి వినండి వినండి, ఆగడు, కంప్లీట్ కానీ కంప్లీట్ కానీ. సో ఏడుపు, మీరు ఏడుస్తున్నారు అనుకోండి, ఇప్పుడు నాలాంటి వాడిని అయితే నేను ఏడిపిస్తాను, ఎందుకంటే నా నేను ఏడిపిస్తేనే లోపల దాని వెనకాల దాగిన ఆనందం వస్తుంది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి. ఎవరిని ఏడుస్తుంటే మా పని వా వా ఇంకేడు ఇంకేడు ఇట్లేడు అట్లేడు అని ఎంకరేజ్ చేస్తాం, కొత్త కొత్త టెక్నిక్ చెప్తాం. దాంట్లో ఇక రూమ్లో వెళ్ళి ఏడిచిరా అంటాయి, ఇక వచ్చాక అప్పుడు బయటకు వస్తారు, ఆహా అని ఇట్లా ఎగిరి గంతులు వేసుకుంటూ వస్తారు బయటికి. సో కానీ కొందరు అట్లా కాదు, ఈ అమ్మాయి ఏడు పాపు శకునం దరిద్రం ఇంటికి రాగానే ఏడుతుంది అని కొందరు అనుకునేవాళ్ళు ఉన్నారు. సో అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, మీరు ఒంటరిగా కూర్చొని మీరు చేసుకోండి. అర్థమైంది కదా? ఒకవేళ అర్థం చేసుకునేవాడు ఉంటే హాయిగా ఏడవండి, ఆ నవ్వు కూడా అర్థం చేసుకునేవాడు ఉంటేనే నవ్వండి, లేకుంటే నవ్వకండి హాయిగా. ఇట్స్ బెటర్, మీతో మీరు చేసుకోవడమే బెటర్. ఏదైనా ఎప్పుడైనా ఎప్పుడైనా కొద్దిసేపు కొద్దిసేపు అనుకొని ఒకవేళ తిట్టగలితే తిట్టండి, లేదు ఒంటరిగా వెళ్ళి లోపల తిట్టుకోండి పోయి. అక్కడ సాధ్యమైనంత వరకు త్వరలో ఆపేయండి అక్కడ, ఆ కోపం వస్తే తిట్టడని, ఎందుకంటే అల్టిమేట్గా ఇది కదా మెయిన్ ప్రాబ్లం. ఆ కోపం ద్వారా మనం దీన్ని జరపాలి, వాణి కాదు. ఇప్పుడు నేను నీ అబ్బాయిని తిట్టాను, దానికి కారణం ఏంటి? నీ తలరాతలు ఉంది కాబట్టి కదా. సో నన్ను తిట్టుకుంటూ కూర్చున్నావా, తలరాతను జరుపుతావా, ఏం చేయాలి? మా తలరాతను చెప్పాలంటే నా పక్కన పెట్టేయాలి, సాధ్యమైనంత వరకు శ్రీధర్ని అవాయిడ్ చేయాలి. ఓకేనండి సరే నేను మళ్ళీ వస్తా, లేదా ఆగండి నేను మళ్ళీ వస్తాను, లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకుని కూర్చొని ఏ కొట్టుడే కొట్టుడు నన్ను ఏదో ఒకటి చేయి, లోపల చేసి ఆ బాధ అంతా తీసుకొని మెల్లగా దైవం దగ్గర చేయరు దాని ద్వారా. అర్థమైందిలే, కొంచెంసేపు నన్ను కొట్టు తిట్టు పర్వాలేదు, బట్ ఫిజికల్గా కొడితే కర్మ మళ్ళా. సో ఫిజికల్గా తిడితే మళ్ళీ కర్మ అవుతుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తూ మళ్ళీ ఇప్పుడే వస్తాను ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళిపోయి కొట్టుకొని తిట్టుకొని అలా చేసి అలా అలా ఆ తిట్ల ద్వారా దైవం దగ్గర చేరండి. అర్థమైంది కదా? అది ఇవన్నీ ఎట్లా చేయాలని క్లియర్గా రాస్తున్నాయి, రైటింగ్లో కూడా ఉంది, ఆడియోస్లో కూడా చాలా చెప్పింది, అన్నీ అందరి దగ్గర వీళ్ళు అందరి దగ్గర ఉన్నాయి. అది దాంట్లో మీరు ప్రింట్ తీసుకొని చదవండి, దాంట్లో చెప్పినట్టు స్టెప్ వైజ్ ఏడవడం దివ్యంగా ఏడవాలి, తిట్లు తిడుతుంటే పరమాత్మ ఊరికి రావాలి, అట్లా తిట్టాలి. పాపమా ఆ పుణ్యమా, నీ మళ్ళా పాప పుణ్యాలు అంటారు, పాప పుణ్యం అని భావనలో తిడితే దేవుడు రాదు. దివ్యమైన తిట్లు అని అందరి ముందు తిట్టకండి, అందుకే చెప్పాను కదా, నీతో నువ్వు కూర్చొని ఎట్లా తిట్టుకోవాలంటే ఇక అంతే. ఇంకా నేను తిట్టిన తిట్లు చెప్తే మీరు మళ్ళీ పారిపోతారు, అట్లా లోపడున్న కసెంత తీసుకొని దాన్ని దివ్యంగా అయిపో దివ్యం అయిపోవాలి. ఆ తిట్లు తిడుతుంటే ఆనందం రావాలి. వస్తుందా? మామూలుగా రాదు, కానీ లక్ష్యం కరెక్ట్గా ఉంటే వస్తుంది. ఆ లక్ష్యం ఈమెను అని అటు ఇటు కాకుండా ఇటు ఉండాలి నా దృష్టి, నా తలరాత దగ్గరికి చేరాలి, నా దైవం దగ్గర చేరాలి, శక్తికి డైరెక్షన్ ఇవ్వాలి. ఆ తిట్టు ఆ వేడి పుడుతుంటుందే, ఆ వేడిని డైరెక్షన్ ఇవ్వాలి. నువ్వు దైవం దగ్గర తీసుకెళ్ళి దైవం తీసుకెళ్ళి మధ్య మధ్యలో అనుకోవాలి, తిట్టు దైవం దగ్గర తీసుకెళ్ళాలని బతి తిట్టుకోవడం, మళ్ళీ ఆపి మళ్ళీ తిట్టు దైవం దగ్గర తీసుకెళ్ళాలని ఇట్లా లోపల ఆనందం వచ్చే వరకు తిడుతూనే ఉండాలి. ఇదే సాధన, లాఫింగ్ క్లబ్ లాగా, తిట్ల క్లబ్బు, ఏడుపు క్లబ్బు, మీ ఇష్టం అట్లా పెట్టుకొని కొద్దిసేపు ఆ బాధలన్నీ క్లియర్ చేసుకోండి, చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో. ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడని అప్పుడే ప్రూవ్ చేయగలుగుతారు. ఆల్రెడీ రామదాస్ ప్రూవ్ అయిందా లేదా? ఎవడబ్బా సమానంగానే ఊరుకొచ్చాడు, అంతవరకు రాలే. ఇది కొత్తగా ఒక వెరైటీయే. కానీ మీరు పాప పుణ్యాలు, ఇది పాపంగా సార్ అని అంటే మరి పుణ్యం కూడా వస్తుంది సార్, నెక్స్ట్ జన్మ ఉంటుంది సార్, మనం మీ ఇష్టం సార్. పాపం ఉంటే పుణ్యం, పుణ్యం ఉంటే తోడు దొంగలు, ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇంకా డౌట్ అయింది అంత కర్మ ఫలితమే. ఎందుకంటే ఏ కర్మ చేసింది ఈ జన్మలో? చేనే చేయలేదు కదా, డైరెక్ట్ రోగాలతోటే పుడుతుంటారు, కాళ్ళు లేకుండా చేతులు లేకుండా. బట్ డిజైన్ అది, ఆ డిజైన్నే కర్మ అంటున్నాం. అదే తల్లిదండ్రులు ఇట్లా అనుకొని చేస్తుంటే ఆ తలరాత బిడ్డ కూడా మార్చుకునే అవకాశం ఉంది కదా. సో ముందు తల్లిదండ్రుల తలరాతలో ఉంటుంది ఇలాంటి అవుటివాడో లేదా రోగిష్టి నాకు బిడ్డగా పుట్టాలి అని మీరు రాసుకొని వస్తేనే కదా వాడు పుట్టేది. సో ముందు మీ తలరాతలు చేరిపోయండి. చేర్పాలంటే వాడిని ఊహించుకొని వాడు గుర్తు వాడికి సేవలు చేస్తుంటారు కదా, చేసినప్పుడు వచ్చే బాధలను, ఆ ఏడుపును, దుఃఖాన్ని, వాడికి సేవ చేస్తుంటే వచ్చే కష్టసుఖాలను దివ్యంగా అనుభవిస్తూ దైవం దగ్గర చేయండి. దాని ద్వారా చేరితే మీ తలరాతలో ఉన్న డిలీట్ చేయడని అడిగాడు. మీ తలరాత డిలీట్ అయిందో అప్పుడు అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏదో జరుగుతుంది, అది ఏం జరుగుతుందో నాకు తెలియదు, మీ ఆ దైవాన్ని వెళ్ళి అడగండి. అంటే ఆ బాధ ద్వారా దైవం దగ్గర చేరాలి. ఆ పిల్లోడిని చూస్తే మీకు వచ్చే బాధ ద్వారా ఆ బాధను ఉపయోగించుకొని దైవం దగ్గర చేరి మీ తలరాతలో ఉన్నది డిలీట్ చేయండి. చూడండి అప్పుడు బయట ఏం జరుగుతుంది, పిల్లల్లో కూడా మార్పు వస్తుంది. భగవంతుణ్ణి ఏండి, భగవంతునే ఎక్కడ పెట్టుకోవడం అంటే విగ్రహం మీ ఉద్దేశం ఏంది? మీ
భగవంతుని ఏ రూపంగా తలుచుకొని ఆత్మ ద్వారా తలుచుకోవడం
వినండి. నేనేం చెప్తున్నానంటే వినండి వినండి, భగవంతుడు ఎవరో కాదు, ఈ సృష్టి అంతా భగవత్ స్వరూపమే, అవునా కదా? సో మీకు కోపం వచ్చింది, భగవంతుడే కోపం రూపంలో వచ్చాడు మీ దగ్గరికి. భగవంతుడు ఎవరు ఇక్కడ? కోపమే భగవంతుడు, మీరున్నారు. ఆ కోపాన్ని భగవంతుడి రూపం అనుకొని అనుభవించండి, అయిపోయింది. మీ దగ్గర ఏది ఉంటే అది భగవంతుడి రూపమే. స్పెషల్గా ఏదో విగ్రహం పెట్టుకోవడం కాదు. మీ దగ్గర కోపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ఇవన్నీ ఏంటి? భగవత్ రూపాలే అని ప్రాణప్రతిష్ఠ చేసి దానికి ఓ దరిద్ర రాయిని తీసుకొచ్చి గుళ్ళో పెట్టంగానే దివ్యమైన రాయి అయిందా లేదా? దాని దగ్గర మేము ఇది పోసుంటాం చిన్నప్పుడు. బట్ అది ఎవడో రాయి ఎవడో చూసి కథం చెక్ చేశాడు, కథం అది రాయి అయిపోయింది, విగ్రహం అయిందా లేదా? అవునా కదా? అలాగే దరిద్రమైన కోపము, నేనేం చెప్తున్నా, ప్రాణప్రతిష్ఠ చేయండి, ఈ దరిద్ర కోపం కాదు, దివ్యమైన కోపము, పరమాత్మనే కోపం రూపంలో వచ్చాడు అనే భావనలు అనుకొని ఇక దాన్నే దివ్యంగా అనుభవిస్తూ దా కోపం పరమాత్మగా కనబడాలి, దివ్యంగా అయిపోయా. ఇంకేముంది, అర్థమైంది కదా? అయిపోయా, కర్మదగ్గం ఇంకేం కావాలి. సో ఇక వేరే స్పెషల్ రూపం అవసరం లే. మీ దగ్గర ఏది ఉంటుంది, ఏది కనబడుతుంది, ఇది దరిద్ర శరీరం, తుచ్చమైన శరీరం కాదు, దేహమే దేవాలయం. రెండు వర్జన్స్ ఉన్నాయా లేదా? తుచ్చమైన శరీరం అని వాడు అంటున్నాడు, వాడు దేహమే దేవాలయం అంటున్నాడు. నేను ఈ మధ్యలో మా ఊరికి వెళ్ళాను, అప్పుడు నాకు కొద్దిగా ఫీవర్ వచ్చి ఇంకా చాలా స్కెల్టెన్ లాగైపోయా నాకు తెలుసు. కానీ అందరు చూసి భయపడతారని తెలిసిన అందుకే కొన్ని రోజులు బయటికి రాలే. బట్ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మా అత్తమ్మ చనిపోయింది. సో ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి. మా ఊరిలో ఒక ఫేమస్ ఒక ఆవిడ ఉంది, మంచి వేదాంతి, ఆమె చదవని వేదాలు ఉపనిషత్తులు లేవు. ఆమె అల్టిమేట్గా నా శిష్యురాలు అయిపోయింది. ఫస్ట్లో నన్ను నమ్మలేదు, తర్వాత నా శిష్యురాలు అయిపోయింది, నా మాటలు విని దండం పెట్టేసింది నాకు. సో ఆమె ఏమందంటే, అరే నీ దేహం పాడైందిరా అన్నది. నా దేహం పాడగాలే, రిపేర్ చేసుకుంటున్నా, కొత్త దేవాలయం తయారైతుంది అన్న అన్నది ఒకసారి. తేడా అర్థమైంది లేదా? ఎండాకాలం చెట్లాగే ఎండిపోయినా. ఆమె ఏముంటుంది, నీది పాడైంది రా, చావబోతున్నావు అన్నది. నేను చావబోట్లే, కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ కొత్త పూలు కొత్త పళ్ళు పూస్తాయి, ఈ ఇంట్లో గీకి మొత్తం గబ్బు చేసి పడేసా. కానీ ఎందుకు? మళ్ళీ కొత్త పెయింట్ వేయడానికి, ఇంకా దివ్యంగా కనబడడానికి. అర్థమైందా లేదా? సో ఈ దేహంలో నాకున్న టాలెంట్కు ఇప్పుడు నా దగ్గర కేవలం 100-200 మంది శిష్యులే ఉన్నారు, కొన్ని లక్షలు రావాలి ఫ్యూచర్లో నా దగ్గరికి రావడానికి. నా బాడీని రిపేర్ చేసుకుంటున్నా అన్న అన్నట్టుగానే దాని తర్వాత ఐడియా వచ్చింది. రోజు ఒక ఆడియో పెడుతున్నాను, అప్పటి నుంచి నా ఈ కాన్సెప్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అందరికి. అర్థమైంది లేదా? అంటే నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ తుచ్చమైన దేహమే నిజంగానే బాగాలేదు చూడ్డానికి, కానీ నా లోపల ఇల్లు కావాలని నేను చెడగొడుతున్నా దీన్ని దేహాన్ని. కావాలని వీళ్ళు పెయింటింగ్ వేయించుకుంటారు లేదా? మొన్న ఒకరికి చెప్పా, పెద్ద ఇల్లు పెయింటింగ్ వేయించుకుంటా వద్దమ్మా సచ్చూరుకుంటావు, ఎందుకు ఈ పెయింటింగ్లు అనవసరం కష్టపడాలి డాట్ నేను చేసుకుంటాను. కథం పెయింటింగ్ స్టార్ట్ చేసింది, డబ్బులు ఉన్నాయి ఉన్నాయి కానీ పెయింటింగ్ చేయడం అంత ఈజీ అయ్యి, ఉన్న ఇంట్లో పెయింటింగ్ వేయించుకోవడం అంత ఈజీయా? మా అందులో మామూలు పెయింటింగ్ కాదు, అది స్పెషల్గా ఓ గీకి బీకి వేయాలి. నెల రోజులు పట్టింది. ఓ 10 రోజుల తర్వాత ఫోన్ చేసా, సచ్చూరుకుంటున్నాను, నిద్ర లేవు, తిండి లేవు, దుమ్ములోనే పుడుతున్నాం పెరుగుతున్నాం, మాకు అసలు నీట్నెస్ అంటేనే అగ్లీ అంటే తెలియదు, అలాంటిది అగ్లీనే పుడుతున్నాం పెరుగుతున్నాం అంటే మంచిగా ఇది మంచిగా ఇది అన్నా. నేను చెప్పానా వద్దన్నానా ఎందుకు వేసుకుంటున్నావు అన్న అంటే, అరే కష్టపడుతున్నాం కానీ సూపర్ ఆనందాన్ని పొందుతున్నాము, ఎంతో అనుభవ జ్ఞానం, ఆ పని వాళ్ళతో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎంత ఎంజాయ్ చేస్తున్నామంటే అంత ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళతోటి. ఆ దుమ్ములో కూడా ఉండడం వచ్చింది నాకు. ఒకప్పుడు దుమ్ము అంటే భయపడ ఆచ్చం దుమ్ముతున్నాను, మళ్ళీ పొద్దులేమైనా పనులు చేస్తున్నా, ఇన్ని పనులు చేస్తున్నా, ఇంతమందిని మెయింటైన్ చేయగలుగుతున్నాను, ఎంత జ్ఞానం పెరిగింది. థ్యాంక్ యూ రావు, నీ జ్ఞానం వల్ల మేము ఈ పనులు కూడా చేసుకోగలుగుతామని. ఒక ఆడామె భర్త లేడు ఏం లేడు, ఇద్దరు పిచ్చిన పిల్లలు, ముగ్గురిని పెట్టుకొని సూపర్గా నెల రోజుల నుంచి పనులు చేయించుకొని ఒక గట్స్గా తయారైంది ఎంతో విశ్వాసంతో. ఇప్పుడు అది ఎలా ఉంది మరి, ఆ కష్టాన్ని ఎలా అనుభవిస్తుంది ఆమె? దివ్యంగా అనుభవిస్తుంది. దానివల్ల 100 మందితో ఉండే విధానం, పని వాళ్ళతో ఉండే విధానం ఎంతో నేర్చుకుంటున్నా అని అంటే దాన్ని ఎంజాయ్ చేస్తుంది ఆ కష్టాన్ని. సో ఆ దరిద్రంగా ఇల్లు తయారైంది, ఒక ఇల్లు బాగానే ఉంది, గీక్తే ఏమైతుంది, ఇల్లంతా దరిద్రంగా ఉంటుంది, బట్ సూపర్గా కొత్త పెయింట్లు వేస్తే అట్లా. సో ఇది రిపేర్ అవుతుందా సాగుపోతుందా నీ చేతిలో ఉంటుంది. అజ్ఞాని చచ్చిపోతా కంగారు పడుతుంది, జ్ఞాని అదే దరిద్రంగానే ఉంటుంది చూడడానికి, బట్ డట్ నేను చావాను, దివ్యంగా కొత్త బాడీని తయారు చేస్తున్నా అంట. అర్థమైంది కదా అట్లా. సో మీ స్థితిని బట్టి ఉంటుంది, నువ్వు మీ నువ్వు మీరు మూమెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అదే మీ దరిద్రంగా మీరే ఉన్నారు, అక్కడ దేవుడు లేడు మీ మాటల్లో, అందుకే దరిద్రంగానే ఉన్నాను. దేవుడు తోడు ఎక్కడ ఉన్నాడు మీ మాటల్లో? నేను ఇట్లా చెప్పాలనుకుంటున్నా, అట్లా చెప్పాలనుకుంటున్నా, ఇలా ఉండాలి, పిల్లలు అలా ఉండాలి, నువ్వు వేడి జడి చేస్తున్నావు. నాకు దేవుడు తోడు కావడానికి చూడు ఏం జరుగుతుందో. ఆ కర్మ చేసేటప్పుడు నేను సిలబస్ కంప్లీట్ చేయాలనే భావన వెళ్ళకండి, దైవం తోడు కావాలి, దైవం తోడు ఉండి చెప్పాలి అనుకోండి, చూడండి ఏం జరుగుతుంది. అట్లా కాదు, పిల్లల గురించి మాట్లాడదాం ఫస్ట్. మీ లోపల సిలబస్ కంప్లీట్ చేయాలి చేయకూడదు న్యూట్రల్, ఓ పిల్లలు అల్లరి చేస్తారు చేయరు న్యూట్రల్, నేను చెప్పేటప్పుడు నేను ఉంటాను దైవం ఉంటాడు ఇద్దరుగా కలయిక ముగ్గురం ఉంటాము న్యూట్రల్ అనుకోని వెళ్ళండి, చూడండి అప్పుడు ఏం జరుగుతుంది. అన్నీ మీరే ప్లానింగ్ చేసేస్తున్నారు, కానీ మీ ప్లానింగ్లో దైవం ప్లానింగ్ దేవుడు లేడు కదా. పిల్లలు కోతులు ఎలా ఉంటారో మీకు తెలియదు, ఒక్కొక్కడు ఒక రకంగా బిహేవ్ చేస్తాడు. సో ఆ కోతి పిల్లల్ని కూడా సాటిస్ఫై చేయగలిగే టాలెంట్ పరమాత్మకు ఉంటుంది దైవానికి, మీకు అది సీన్ లేదు ప్రజెంట్. సో కాబట్టి నేను చెప్పినట్టు 3 3 3 అనుకుని వెళ్తూ ఉంటే దైవం తోడు కావాలి, నేను సిలబస్ కంప్లీట్ చేయడం కాదు నా టార్గెట్, దైవం తోడు ఉండి సబ్జెక్టు చెప్పాలి. అదేం చెప్తావు నీకు అనవసరం, ఎలా చెప్తావు, కంప్లీట్ చేస్తావా, ఒకరోజు అవుతుందా, ఇవాళ అనుకున్నా చెప్తావా, నువ్వే అనుకోకు. అనుకున్న 33% నేను అనుకుంటున్నా, ఆత్మ పరమాత్మ మీరు కూడా రండి మనం అందరం కలిసి చెప్దాం క్లాస్ అనుకుంటే అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. సో మీరే అంత ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా అయిపోతున్నారు. ఆ భారం బా ఏం మోస్తున్నారో భారం, ఓ 10 మంది పిల్లల్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు, సచ్చూరుకుంటున్నారు, ఆ టీచర్లు ఇంటికి వచ్చేవరకు అయిపోతున్నారు, ఎందుకంటే అంతా మీరే ప్లానింగ్ చేసి ఆ బరువు బాధ్యతలన్నీ మోస్తున్నారు కాబట్టి. అట్లా కాకుండా మీకు దైవంతోడు ఉంటే, అయ్యా నాకు దైవంతోడు కావాలి టీచింగ్ తర్వాత, దైవం తోడుండి టీచ్ చేయాలి అని నేను చెప్పినట్టు అనుకొని వెళ్ళండి, మీ టీచింగ్లో నైపుణ్యం వస్తుంది. మీకు ఎంత నైపుణ్యం అయినా ఉండండి, ఇంకా చాలా ఉంటుంది, ఇంకా ఎంత కొత్త నైపుణ్యం ఏదో ఉంటుంది. మీరే అంటున్నారు కదా బుద్ధిగా కూర్చుంటున్నారు, నా బుద్ధిగా ఏం కూర్చోలేరు, నిన్న కోతులు నా ముందు ఇట్లా పడుకున్నారు, కొందరు లేస్తున్నారు వస్తున్నారు, బుద్ధి లేదు, ఒక గంట సేపు కూడా కూర్చోలేరు, వీళ్ళందరూ డిస్టర్బ్ చేయట్లే, డిస్టర్బ్ కాదా ఇది, అవునా కదా, మరి దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నా, అరుస్తున్నారు ఏదో ఏది ప్రయత్నం చేస్తున్నారు, సరదాగా ఉంది ఇక్కడ, మరి అయినా నేను ఎలా ఉండగలుగుతున్నా అంటే ముందే నేను డిసైడ్ అయిపోయా, ఈ ఎదవాళ్ళు కొందరు వింటారు వినని న్యూట్రల్ నా క్లాస్లో, వింటారు వినని న్యూట్రల్ అనుకునేవరకు ఏమైంది, ఒకవేళ వినకుంటే డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఎలా చెప్పాలి. ఏముంటాయి మన క్లాసు దాని అంటే దేవుడు తెలీదా, నేను దేవుని నా నేను అడిగే క్వశ్చన్ ఏంటి, దేవుడికి తెలియదా పక్క క్లాసులు ఉన్నాయని, నీకే తెలుసా, నీకే బోడి తెలిస్తే, ఇక్కడ అరిస్తే పక్క క్లాసుకు డిస్టర్బ్ అవుతుంది, బోడి మీకే నాలెడ్జ్ ఉంటే ఆ దేవుడికి నాలెడ్జ్ లేదా, ఉందా లేదా? నేను దేవుణ్ణి తోడుపెట్టుకోమంటే ఇట్లా అయితే ఎట్లా సార్ అంటే దేవుణ్ణి కూడా నా డౌట్ పడుతున్నాను. వాడికి తెలియదు ఆ పక్క క్లాస్ డిస్టర్బ్ అవుతుంది అని అరుస్తే, తెలుసా తెలియదా? మరి వాడికి తెలిసి దాని తగ్గట్టు వచ్చి ఉంటుంది అక్కడ క్లాస్, అర్థమైంది లేదా? ఆయనని తోడు పెట్టుకో, ఆయనకు తెలియదా అంటున్నాను నేను. నువ్వు ఎట్లా నిర్ణయం చేస్తావు ప్లానింగు? వాడికి చెప్పు, నీ విన్నవించుకో, బాబు మా పిల్లలు అరుస్తే కేకలేస్తే వాళ్ళు క్లాస్లో బయటికి వెళ్తే మరి పక్క క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, మరి కాబట్టి పరమాత్మ ఇప్పుడు ఏం చేస్తే బాగుండని డిస్కస్ చేయి ఆయనతోటి, అప్పుడు చెప్తాడు దానికి సొల్యూషన్స్. మీకు ఎంత అయినా రండి పక్క క్లాస్కి నవడదు బో అంటాడు. ఆయన తలుచుకుంటే ఏముంది, గ్లాస్ డోర్ పెట్టేస్తాడు ఇక్కడ సీక్రెట్. ఆయన ఎన్నో చేస్తాడు మిరాకిల్స్, మీకు ఎందుకు అవన్నీ? ఆయన తోడు కోరుకోండి, చూడండి ఎలా ఉంటుంది. నేను అరూపే కేకలేయమని చెప్పట్లే, వాళ్ళకు డిస్టర్బ్ కాకుండానే మీరు క్లాసులు చెప్పచ్చు, అది కూడా ఉంది. దైవం తోడైతే తెలుస్తాయి ఇవన్నీ. మీరు 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 సొంత కవిత్వాలు నడవ ఇక్కడ. దైవం తోడు పెట్టుకోండి, చూడండి ఎలా ఉంటుంది. మీరు నిన్న వచ్చారా? ఆగండి, ఇప్పుడు ఆడే కండి, మీరు ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాల్సి వస్తుంది. అది రెండు రోజుల క్లాసు, మీరు ఆడియోలు వినండి, ఏం పర్వాలేదు, టెన్షన్ ఏం లేదు. అన్నీ రెడీగా ఉన్నాయి, బుక్ ఉంది, రెడీగా ఉంది. అయిపోయిందా, ఆపేద్దామా? ఓకే మరి, థ్యాంక్స్ అలాట్. మూడు రోజులు నా క్లాసు నా టార్చర్ భరించి ఓపికతోటి విన్నందుకు మీ అందరికి థ్యాంక్స్. ఓకేనా, బాయ్.
మీరు టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్కి వెళ్ళి లేదా యాప్స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని తర్వాత నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే నేను ధర్మస్థాపన గ్రూప్ లింక్ పంపిస్తాను. నా ఫోన్ నెంబర్ 9390151912. టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఇప్పటివరకు నేను పెట్టినవన్నీ మీకు కనబడతాయి. అలా కాకుండా వాట్సాప్లో జాయిన్ అయితే ఏంటంటే ఇప్పటి నుంచే ఉంటాయి, పాతవి ఉండవు. టెలిగ్రామ్లో పాతవి ఉంటాయి, కనుక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ dharmam.com వెబ్సైట్ darmam.com. బాయ్.